ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರವಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸೃತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ತಮುಷ್ಟ್ರಾ ಮುರವಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ.
ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ಅನ್ನೇಟಟುವಂಟಿ ಒಬ್ಬ ಮಹಾಶಕ್ತಿ అమ్మవారి మంత్ర అనుష్ఠానం చేయడం కోసం హయగ్రీవుని ఆశ్రయించింది. నేను చాలాసార్లు పురాణాల్లో వ్యాసులు కొన్ని శ్లోకాలను పఠించాను. అందులో ఏమంటాడో తెలిసిన, శ్రద్ధ ఉంటే మనకేది కష్టం ఉండదట. సాధారణంగా ఎక్కువ మంది చూసారా కుదరటం లేదండి అంటారే, కుదరకపోవడం అనేది ఉంటే అబద్ధం. నీవు కుదిరినా కుదరకపోయినా యముడికి కుదురుతుంది, వాడు సమయం వచ్చి మన పట్టుకుపోతాడు. అయ్యయ్యో యమధర్మరాజా, నాకు ఇంకా కుదరలేదయ్యా, టైం సెట్ అవ్వలేదు, నాకేదో ఫంక్షన్ ఉంది అంటే ఎవడు అవుతున్నాడో ఆడడం. ఎవడి లక్షణం ఏమిటి? ఆయన సమయం వస్తే మనందరినీ పట్టుకుపోతాడు. మనం ఎంత గింజుకున్నా కాలం దానంతరం తొలిపోతుంది. కాబట్టి కొన్ని కార్యక్రమములకు ఈ సమయముతో సంబంధం లేకుండా మనమే దానికోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి 6 గంటలకు ప్రవచనం అనుకోండి, ట్రాఫిక్ జామ్, నీ ట్రాఫిక్ జామ్ అంతా ఉంటుంది తిరిగితేటి, ఈ రోజు తిరుగుతున్నదే కదా 10 నిమిషాలు ముందు బయలుదేరితే గొప్పదిపోతుందా, 10 నిమిషాలు ముందు వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలట అని 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరితే అక్కడికి వస్తే 6 రూపాయలు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన కొన్ని కార్యక్రమాలలో సమయంలో ముందే ఉండాలట. మీరు మహాత్ములు కనుక 6 గంటల కంటే ఇంకో 10 నిమిషాలు ముందే వచ్చారు పుణ్యాత్ములు. నేనే పోసే కరెక్ట్గా 6 గంటలకు వచ్చాను, కానీ ఇందులో ఎక్కువ మంది 6 గంటల కంటే ముందే వచ్చారు. ఏదో కొంతమంది లేట్గా వచ్చినట్టు కనిపించారు, అది నా భ్రమేమో అనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా అగస్త్యుడి గురించి చెబుతూ ఈ కాలం గురించి ఎందుకు చెప్పారని అడగనే, కాలోహి దురతిక్రమ అనే శబ్దం మొట్టమొదట చెప్పినవాడు అగస్త్యుడు. ఆ తర్వాత వ్యాసుల వారు దాన్ని చాలాసార్లు పురాణాల్లో పెట్టారు. వాల్మీకి మహర్షి కూడా దానిని సుందరకాండ మొదలైనటువంటి ఇతిహాసాల్లో అందించాడు. సుందరకాండ చూడండి, ఏది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని ఉంటుంది. రాముడంతటి వాడి ధర్మపత్ని, జనక మహారాజు గారి కూతురు, దశరథుని కోడలు, ఇన్ని లక్షణములు కలిగిన మహాత్మురాలయ్యుండి కూడా సీతాదేవి కూడా దుఃఖం పొందుతోందంటే ఇంకా కాలమును ఎవరు దాటగలరు అంటాడు ఆయన. కాలప్రభావం ఎంత గొప్పదంటే అంత సీత కూడా దుఃఖం పొందింది. పోనీ ఆ సీత ఏమైనా సామాన్యురాలా? ఓ పక్కన రాముడు అంతటి వాడి భార్య, రాముడు తలుచుకుంటే కాలాన్ని అదుపులో పెట్టగలడు. ఇంకా రాముడి తండ్రి దశరథుడు, ఆయన చక్రవర్తుల్లో చాలా పేరు తెచ్చుకున్నవాడు. అందుకే రాముడి వంశంలో వాళ్ళందరినీ చక్రవర్తి కులేజాత అంటారు. ఆ వంశమే చక్రవర్తి వంశం. ఆయన కూడా దశరథుని సామాన్యుడు కష్టం అండి. దశరథుని మన సినిమా వాళ్ళు మరీ వృత్తిగా వసలాడికి ఎందుకు మరి రాకుండా గుడ్డిపోటు వచ్చిన వాడిని అమ్మడో తీసుకొచ్చి పాత్రలో పెడతారు. కానీ దశరథుడు శనైశ్చరుడి మీద దండయాత్రకి వెళ్ళాడు తెలిసిన మీకు. ఒకసారి ఏలనాటి సెలవు వస్తుంది, లోకాలన్నీ నష్టమైపోతాయి అని జ్యోతిష్కులు చెప్పారు. దాంతో దశరథుడు కోదండం ముచ్చుకొని శనైశ్చరుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. శని ఆశ్చర్యపోయి, ఏమిటే నీ తను నా లోకం మీదకి వచ్చి నా మీదకి బాణం ఎక్కువ పెట్టిన వాడు లేడు, నువ్వు వచ్చి ఎక్కువ పెట్టావు అంటే నీ మీద కసి కాదు, మా ప్రజలు బాగుండాలని కోరిక, నువ్వు వచ్చి మా ప్రజల్ని పీడిస్తే వాడు నాశనం అయిపోతారు అని ముందు ప్రార్థిస్తాను, ప్రార్థన అనకపోతే అప్పుడు దండిస్తాను అని కోదండం ఎక్కువ పెట్టి ఒక స్తోత్రం చేశాడు. దానికి దశరథ కృత శని స్తోత్రం అని పేరు. పద్మపురాణంలో ఉంటుంది గొప్ప స్తోత్రం. అది పద్మపురాణంలో శ్రీస్థిరుడి యొక్క కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, అసలు సూర్యమండలానికి వెళ్ళడమే కష్టం, సూర్యమండలం కంటే పై భాగంలో శనైశ్వర మండలం ఉంది. అంత శనైశ్వరుడి మీదకి దండయాత్రకి వెళ్ళినంత పరాక్రమవంతుడు దశరథుడు అండి. కాకపోతే రాముడు గుట్టి సమయానికి కొంచెం వయస్సు పెరగడం వల్ల, రాముడి మీద ప్రేమ వల్ల ఆయన గుడ్డిపోటు చచ్చిపోయాడు తప్ప ఆయన హార్ట్ పేషెంట్ కాసమా, ఆయన మహావీరుడు. మన సినిమాల్లో కొన్ని పాత్రలు ఏ గుమ్మండో నాగైనో పెట్టేస్తారు అనమాట. ఆ దశరథుడు అనగానే ఆ రామ అంటూ చచ్చిపోయిన ఆ ఏడుపుతో ఉన్నటువంటి ఆ కాస్త వీక్ పాయింట్ ఉన్నటువంటి వాడే పెడతారు తప్ప, అసలు ఒకప్పుడు యువనలో ఆయన ఎటువంటి యుద్ధం చేశాడు, ఎటువంటి రాక్షసుని సంహరించాడు. మరి ఇప్పుడు పద్మాగర్ గారు ఇప్పుడు చూస్తున్నారు, మరి 30 ఏళ్ళ క్రితం చూస్తే చూసిన వాళ్ళంతా వెనకత్ర పడేవారు. అంటే పురాణం అంటారు మళ్ళీ మీరు బాగా నవ్వకండి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే కాలప్రభావం అది. అందుకని ఏమన్నాడు అనమాట, అంతటి దశరథ చక్రవర్తి కోడలు స్నుషా దశరథస్య జనకుడంతటి రాజఋషికి కూతురు రాముడికి భార్య, ఏది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమ, అటువంటి సీత కూడా ఇవాళ దుఃఖంతో అల్లాడిపోతుందంటే ఇంకా కాలమును దాటి వెళ్ళగలిగేవాడు ఎవడున్నాడు అన్నాడు ఆయన. ఇది వాల్మీకి రామాయణంలో అద్భుతమైన శ్లోకం. ఇదే మాట వ్యాసుడు చాలాసార్లు చెప్పాడు పురాణాల్లో. నిజానికి ఇవన్నీ మొట్టమొదటి చెప్పినవాడు అగస్త్యుడు. కాలము మనం తప్పించుకోలేని విచిత్ర వస్తువు, కాలం వల్ల సుఖం పొందుతాం, కాలం వల్ల దుఃఖం పొందుతాం, కాలమే సుఖ దుఃఖాలకు మూల కారణం. కాల ప్రభావంతో యువకుడు ముసలివాడు అవుతాడు, ముసలివాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ పుడతాడు. ఇది కాలచక్రం యొక్క ప్రభావం. అందుకే కాలమును సద్వినియోగం చేసుకోవాలి అని భార్యకి చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళారని కదా నిన్న మీకు చెప్పాను. హయగ్రీవుడు ఎవరన్నాడు తెలిసిన, సూర్యోదయమునకు 24 నిమిషముల ముందు నా దగ్గరికి రావాలని ఆజ్ఞాపించాడు. ఈ లోపు నా దగ్గర ఉండద్దు, ఆలస్యంగా రావద్దు అన్నట్ట. అందుకని వీళ్ళు ఏం చేశారు, రాత్రంతా బ్రహ్మపుత్ర నదీ తీరంలో కాలక్షేపం చేసి తెల్లవారుజామున స్నానం చేసి 24 నిమిషాలు ముందు రమ్మంటే 30 నిమిషాల ముందే వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన తలుపు తీయడు, హయగ్రీవుడు ఎవరికి పడితే వాళ్ళకి ముందుగా వచ్చినా తలుపు తీయడు, ఆలస్యంగా వస్తే తలుపు మూసేస్తాడు. మన మెల్పిటాసు గుడి ఏమిటి, ఎంతో ప్రేమతో మిమ్మల్ని కాస్త 10 నిమిషాలు లేట్గా వచ్చినా 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చున్నా రండి పర్వాలేదు రండి అని ప్రేమతో ఆహ్వానించడానికి విష్ణుమూర్తి కఠోర నియమం కలిగిన వాడు. అందుకనే ఆయన ముందొచ్చి నిలబడి సమయమునకు అనుగుణముగా ఆయన పిలవగానే వెళ్ళాడు. అంటే గురువులు ఈ సమయమునకు రండి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ సమయములకే అక్కడికి వచ్చిన వారికే మంత్రోపదేశం చేస్తారు. లేకపోతే పొరపాటు కూడా మంత్రం ఇవ్వరు. గురువుల పరీక్ష చాలా కఠినంగా ఉంటుందండి. కొంతమంది గురువులు కొట్టిన గురువులు ఉన్నారు. దత్తాత్రేయుడైతే నెత్తి మీద ఎముకతో ఠాంగ్ ఠాంగ్ అని కొట్టేవాట. ఓ పెద్ద ఎముక ఒకటి కూర్చుని ఆ ఎముక కూడా మళ్ళీ మామూలు నాలాంటి వాడు ఎముక అయితే కొంచెం పక్క చిక్కిన ఎముక అది, ఈ ఎముకతో కొడితే ఎముక విరుగుతుంది. కానీ అక్కడ ఏ భీముడు ఎముకో మరి ఏ దుర్యోధనుడు ఎముకో లేకపోతే కుంభకర్ణుడు ఎముకో గారు అలాంటి వాడు ఎముక పుచ్చుకొని నెత్తి మీద కొట్టేట. కార్తవీర్యార్జునుడి శిరస్సు మీద కార్తవీర్యార్జునుడు తలకాయ ఠంగు మరే శబ్దంతో బొప్పి కట్టి పగిలినంత పనైంది. అలా పరీక్షిస్తాడు దత్తాత్రేయుడు. హయగ్రీవుడైతే సమయంలోకి రాకపోతే ఇక మళ్ళీ జన్మలో నీకు నేను ముఖం చూపించనట్టాడు ఆయన. ఇలా గురువులు చాలా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నెగ్గి మేము నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, నువ్వు రమ్మన్న సమయానికే వస్తాము, మాకు మంత్రమయ్యి అని పదే పదే భక్తితో ప్రార్థించారు హయగ్రీవుణ్ణి. అప్పుడు ఆయన ఈ క్రమశిక్షణకి మెచ్చుకుని ఆ ఇద్దరికి పంచదశి అనే మహామంత్రం ఇచ్చాడు. పంచదశి మహామంత్రం ఇవ్వడానికి ముందు చాలా పరీక్షించాడు ఆయన. ఆ పరీక్ష అంతా ఇప్పుడు మనం చెప్పిన బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడికి ఆయన పెట్టిన పరీక్షల గురించి చెప్పారు. అన్ని అయ్యాక చెట్ట చివరికి సమయానికి ఆయన వెళ్ళాక అప్పుడు పంచదశి ఇచ్చి ఈ పంచదశి మహామంత్రం త్రిశతి అనే స్తోత్రంలో ఉంటుంది. కాబట్టి త్రిశతి స్తోత్రం నిరంతరం పారాయణ చేసిన వారు పంచదశి మహామంత్ర అనుష్ఠానము చేసిన ఫలితం పొందుతారని చెప్పాడు ఆయన. మనందరం కూడా ఒకవేళ మంత్రోపదేశం పొందలేకపోయినా త్రిశతి అని ఉంటుంది, శ్రీ లలిత త్రిశతి అనేది, ఆ స్తోత్రం చదివితే నిత్యము అనుష్ఠానం చేసి జపం చేసిన ఫలితం పొందవచ్చు. చాలా గొప్ప స్తోత్రం. అందులో అతిమధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యం అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరీం వందే, ఇది ధ్యాన శ్లోకం త్రిశతిలో. అందులో ఉన్న ప్రతి పదం ఒక గొప్ప మంత్రమే. అందులో ఏమన్నాడు, అతిమధుర చాపహస్తాం, అమ్మవారి చేతిలో ఒక చేప ఉంది, చాపహస్త అంటే విల్లు చేతిలో పట్టుకున్నది. విల్లు చేతిలో పట్టుకుంటే ఇందులో పెద్ద గొప్పే ఉందండి, ఇంచుమించుగా పూర్వం యుద్ధం చేసేవాళ్ళంతా చేతిలో ధనుసు పుచ్చుకుంటారు కదా అని మళ్ళీ మనకు అనుమానం వస్తుందేమో అన్నాడు. అది మామూలు విల్లు కాదు, అతిమధుర చేపం, చాలా తీయని విల్లుట, అంటే చెరకు విల్లు అని అర్థం. అమ్మవారి చేతిలో ఒక విల్లు ఉంది, ఆ విల్లు చెరుకు గడతో తయారు చేసిన విల్లు. చెరుకు గడతో విల్లు తయారు చేస్తే ఉంది, ఇలా విరుగు తీయచ్చు, గట్టిగా బాణం వేస్తే విరిగిందంటే అందులో రసం వస్తుంది. కానీ అమ్మవారి విల్లు ఆ చెరుకు గడ అలా విరిగిపోయేది కాదు, మనోరూపేక్షు కోదండ. అమ్మ మనస్సే ఆ కోదండంగా ఉంది, మనస్సును విల్లుగా తయారు చేసి, నాయన నా మనస్సు చెరుకు రసంలాగా చాలా తీపిదిరా, నా మనస్సులో క్రోధాదులు ఉండవు, నా మనస్సులో ఎక్కడ కారాలు వికారాలు ఉండవు, నేను అందరినీ ప్రేమిస్తాను, హృదయం మధురం అని చాటడానికి ఈ విల్లు పుచ్చుకుందిరా. గొప్ప బలమైన గాండివము, లేకపోతే బ్రహ్మగారి చేతిలో ఉన్న అజగవము, లేక శివుడి చేతిలో ఉన్న పినాకము, ఇలాంటి విల్లులు అయితే విరగవు. కానీ ఇది చెరుకు విల్లు, తీపితో ఉన్న చెరుకుగడ విల్లుగా ఉన్న దానితో యుద్ధం చేసి శత్రువులు సంహరించగలిగే శక్తి కలిగింది ఆవిడ. అమ్మ చేతిలో ఉన్న చెరుకుగడ విల్లు కూడా అంత బలంగా ఉంటుందన్నమాట. మహానుభావులు పూచిక పుల్లతో కూడా బ్రహ్మాస్త్రాన్ని తయారు చేయగలరు, మహాత్ములు కొందరు బ్రహ్మాస్త్రం కూడా పూచిక పుల్లగా చేయగలుగుతారు. అమ్మ అంత గొప్పది. తర్వాత ఏమన్నారు, చేతిలో ఉన్న విల్లేమో చెరకు విల్లు, పోని బాణాలో అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. ఆమోదము అంటే వాసన, సువాసన. అపరిమిత ఆమోద, ఇంత అని చెప్పడానికి వీలు కానంత సువాసన కలిగిన బాణములతో ఆవిడ ఉంటుంది. అమ్మవారి దగ్గర బాణాలు ఉన్నాయి, ఆ బాణాలు సువాసన కలిగిన బాణాలు. ఆమోదం ఎప్పుడు ఉంటుంది, పువ్వులు ఉంటే ఉంటుంది. ఇంతకీ అమ్మవారి బాణాలు ఏమిటంటే పువ్వుల బాణాలు చెప్పడానికి అన్నమాట. అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉన్నాయట. ఈ 5 బాణాలు పూల బాణాలు. ఒకటి అరవిందం తామర పువ్వు, రెండవది అశోకం అశోక పుష్పం, మూడవది చూతము మామిడి పువ్వు, నాలుగవది నవమల్లిక అప్పుడే వికసిస్తున్న మల్లె పువ్వు. మల్లె పువ్వుల్లో కూడా కొత్త మల్లె పువ్వు, అప్పుడే చెట్టు నుంచి కోసినప్పుడు వికసిస్తున్న మల్లె పువ్వు ఎటువంటిదో ఆ మల్లె పువ్వు ఒక బాణం అన్నమాట. ఏడాది క్రితం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పట్టుకొచ్చి వేస్తే అది నవమల్లిక అవదు, మానవ మల్లిక అవుతుంది. ఆఖరిది ఏమిటనమాట, నీలోత్పలం నల్ల కలువ. ఈ 5 అమ్మవారి బాణాలు, ఇవి సువాసనతో కొడతాయి కనుక అమ్మవారి యొక్క బాణాలని అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. అరుణం, అమ్మ ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, మంచి ఎరుపు. ఉదయిస్తున్న సూర్య భగవానుడి కాంతి, ఉదయిస్తున్న సూర్యుడు ఏ ఎరుపులో ఉంటాడో, కుంకుమ ఎలా ఉంటుందో అలాంటి ఎరుపులో ఉంటుంది. అతిశయ కరుణం, ఇంకా అమ్మ కరుణ ఎంత అంత అని చెప్పలేవట. మహాకారుణ్య రూపిణి అని వేదం చెబుతోంది. అమ్మకున్న కరుణ ఎవరూ ఊహించలేని కరుణ. పరమధర్మార్గుడు కూడా మహాపాపములు చేసిన వాడు కూడా తల్లి రక్షించంటే రక్షిస్తుంది. తెగతిట్టాడు ఎవరు, మహిషాసురుడు అమ్మని. పైగా అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు మహిషాసురుడు, నన్ను వివాహం చేసుకుని బతిమాలాడు కదా. అటువంటి వాడు కూడా చచ్చిపోతూ ఉంటే జాలిపడి, పోన్లేరా నువ్వు నా మీద ఎన్ని రకాలైనటువంటి బాణాలు వేసినా, కారుకోతలు పూసినా, తిట్టినా, అనకూడని మాటలన్నా నువ్వు చచ్చే ముందు నన్ను తలుచుకున్నావు, నా లోకానికి వచ్చేయని వాడిని కూడా తీసుకెళ్తాను లోకంలో పెట్టుకుందిట. వాడిని అనుగ్రహించింది మహిషాసురుణ్ణి, శుంభని శుంభుల్ని. దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి కూడా అనుగ్రహించింది ఆవిడ. దుర్గముడు అని ఒక పరమనీచుడు ఉన్నాడు, అంత దుర్మార్గుడు మరొకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. వాడు అత్యంత క్రూరుడు. వాడు దేవతలు ఎప్పటికప్పుడు విజయం పొందుతున్నారు, మేము అపజయం పొందుతున్నాము, ఏమిటి అని వాడు గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువుగారు శుక్రాచార్యుడు అన్నాడు, దేవతల దగ్గర ఋషుల దగ్గర వేదములు ఉన్నాయి, వేదములున్నంతకాలం దేవతలని ఋషులను నువ్వు జయించలేవు, వాళ్ళ దగ్గర వేదాలు లేకుండా పోతే వాళ్ళు చచ్చిపోతారు, వాడు ఓడిపోతారు అన్నట్ట. వెంటనే వీడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, దేవతలు మునులు వేదములు మర్చిపోవాలి, ఆ వేదములు నాకు మాత్రమే గుర్తుండాలి, ఈ వరం ఇమ్మన్నట్ట. నేను బతుకున్నంత వరకు వేదములను దేవతలు మునులు మర్చిపోవాలి అనగా రిట్టాస్తూ అన్నాడు బ్రహ్మ. దాంతో ఏమైపోయింది, చక్కగా నవగ్రహాలకి వేదమంత్రాలతో అభిషేకం చేస్తున్న వాళ్ళందరికీ వేదమంత్రాలు మర్చిపోయారు. వేదం చదివేవాళ్ళందరికీ పోయింది వేదం, ఎందుకని బ్రహ్మవాడికి వరం ఇచ్చాడు కనుక. అంతా వేద పండితులు బుర్ర పట్టుకుని ఇదేంటో హఠాత్తుగా వేదం అంతా ఆగిపోయింది అనుకున్నారు. దేవతలు వేద పండితులు వాళ్ళు మర్చిపోయారు. సంధ్యావందనం చేద్దామని ఒక ఆయన పాపం విభూతి పెట్టుకుని అక్కడ పెట్టుకున్నాక ఏం చేయాలి ఇప్పుడు అని చేతులు నీళ్ళు వస్తుంది. ఓం కేశవాయ స్వాహ వచ్చి పెట్టాక ఈ విధంగా అందరూ అన్నీ మర్చిపోయారు. లోకం అంతా వేద విహీనమైపోయింది. దాంతో యజ్ఞములు ఆగిపోయాయి, పూజలు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకు ఆహారం ఉండదు, చిక్కిపోతారు. అలా 100 ఏళ్ళు భూమి అంతా కరువు వచ్చి పడింది. యజ్ఞములు చేయకపోతే వర్షాలు కరువు తెలుసు కదా మీకు. ముఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురి యొక్క సవు వసుమతి పెరుగును కసవు మేసిధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆహారం అందుతుంది, అప్పుడు ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్న మమ అని మనం యజ్ఞగుండంలో కాస్త నెయ్యి చెరువు వెయ్యగానే ఆ యజ్ఞగుండంలో పడిన ఈ ఆహారం భస్మం అయిపోయి ఆవిరయ్యి ఇంద్రుడి నాలుక మీద చిన్న అమృతపు బిందువు కింద మారి పడుతుంది. ఇక్కడ మనం వేసేటటువంటి ఆహారం అగ్నిలో కాలగానే ఏమవుతుంది, రివ్వును పైకెళ్ళి అమృతపు బిందువు అవుతుంది, డ్రాప్ ఆఫ్ అమృతం అన్నమాట. ఇది ఇంద్రుడి నాలుక మీద పడుతుందిట. ఎవరి కోసం మనం మంత్రం చదివామో వారి నాలుక మీద పడుతుంది. అప్పుడు ఇంద్రుడికి ఈ ఆహారం నాలుక మీద పడగానే ఆకలి తీరుతుంది. అప్పుడు ఆయన సంతోషించి, అమ్మాయ్యా భూలోకంలో మిల్పిట అసవాళ్ళు ఎంత మంచివాళ్ళో, నా కోసం ఇంత అమృత బిందు ఇచ్చారు అని వీళ్ళకి సకాలంలో వర్షం కురిపించి వీళ్ళకి ఇంత అన్నం పెడతాడు. ఎవరో తిండి లేకుండా కష్టపడి గుళ్ళోకి వస్తే రాగానే సత్యనారాయణ ప్రసాదం ఇంత కప్పులో పెడతాడు. అప్పుడు వీడికి ఆ కప్పు తినగానే అమ్మాయ అని ఆయాసం తగ్గిపోతుంది, నీరసం తగ్గుతుంది. ఇలా ఇంద్రుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఇంద్రానుగ్రహం పొందాలి అంటే, దేవతల అనుగ్రహం పొందాలి అంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేస్తే యజ్ఞంలో పదార్థం వాళ్ళకి ఆహారం అవుతుంది, అప్పుడు వాళ్ళు వర్షాదులు కురిపిస్తారు, అన్నాదులు ఇస్తారు. మనం యజ్ఞం చేయకపోతే వాళ్ళు బక్క చిక్కి ఎండిపోయి నీరసపడతారు. వాడే నీరసంతో ఉంటే ఇక మనకి వీరరసం ఏమిస్తాడు. ఇప్పుడు యజ్ఞములు ఆగిపోయాయి వేదములు అందరూ మర్చిపోవడం వల్ల, దానివల్ల దేవతలకి యజ్ఞాలు లేకపోవటం వల్ల వాళ్ళు ఎండి చిక్కిపోయారు, చిక్కిపోవడం వల్ల భూమి మీద వర్షాలు లేకుండా పోయాయి, దానివల్ల ఏమైంది పంటలు లేకుండా పోయాయి. ఇంద్రుడు వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, పంటలు ఉత్పన్నమవుతాయి. ఇటు పంట లేదు వర్షము లేదు, దాంతో లోకం అంతా హర్షం లేకుండా అయిపోయింది. 100 ఏళ్ళు కరువు వచ్చి పడింది. అప్పుడు ఇదేమిట్రా బాబు అని వాళ్ళంతా గింజుకుపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి యజ్ఞములు ఎందుకు ఆగాయి అంటే, అప్పుడు బ్రహ్మ మెల్లిగా చెప్పాడు, చల్లగా చెప్పాడు కబురు. దుర్గముడు అనేవాడికి వరం ఇచ్చాను, అందువల్ల వేదములు వీరందరూ మర్చిపోయారు, వేదములు మర్చిపోవడం వల్ల వేదం వచ్చింది అనగానే, ఎంత పని చేసావు బ్రహ్మదేవుడు, ఇలాంటి వరాలు ఎవరు నేర్చుకుంటారా అన్నారట వాళ్ళు. ఏం చేస్తానైనా, ఈ తపస్సు చేసిన వాళ్ళు నన్ను మెప్పిస్తారు తపస్సుతో, ఆ తపస్సుకు వివసుండైపోయి నేను వాళ్ళు ఏమది అడిగితే ఇవ్వాలి తప్పదు. తపస్సు చేసిన పుట్ట దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ తపశ్శక్తి వల్ల ఏమడిగితే అది ఇవ్వాల్సిందే. అదే తపస్సులో ఉన్న గొప్పతనం. మీరు బ్రహ్మ కోసమో విష్ణువు కోసమో శివుడి కోసమో తపస్సు చేస్తే ఒక్క విష్ణువు తప్ప మిగతా వాళ్ళంతా వివసులు అయిపోతారు పాపం. ఒక విష్ణువు మాత్రం మీరు ఎన్ని అడిగినా ఎక్కడో తోట పాయింట్ అట్టే పెట్టుకుని ఇస్తాడు ఆయన. ఆయన దగ్గర ఇవేమి చల్లవు కానీ బ్రహ్మగారు తొందరగా లొంగిపోతాడు. ఆ తర్వాత ఇక ఈశ్వరుడు ఇక మళ్ళీ బుట్టి అమాయకుడు, నేను శివుడు మేమంతా బుట్టి అమాయకుడు, అందుకే అందరూ అని ఎత్తెక్కి దొరుకుతారు. ఈ విధంగా పాప శివుడైతే అడగగానే నెత్తి మీద చెయ్యి ఎడితే భస్మం అయిపోయే వరాలు కూడా ఇస్తాడు. ఇది తపశ్శక్తి నాయన అనగానే, ఇప్పుడు మేమేం చెయ్యాలన్నారు వాళ్ళు. ఈ సమయంలో మిమ్మల్ని అమ్మే కాపాడుతున్నారుగా, వాళ్ళంతా హిమాలయాలకు వెళ్ళి అమ్మని ప్రార్థించారు. అమ్మ ముందు ప్రత్యక్షమై తిండి లేక అల్లాడిపోయిన దేవతలకి 200 చేతులతో 1,000 నేత్రములతో ప్రత్యక్షమై కడుపు నిండా అన్నం పెట్టింది. ఓ చేతిలో వంకాయ కూర, ఓ చేతిలో కందాపచ్చడి, అబ్బో ఓ చేతిలో దద్దోజనం, ఓ దాంట్లో ఒక పులిహార, ఇలా రకరకాల కూరలు ఆహారాలు ఇవన్నీ సృష్టించి వాటితో వాళ్ళకి ఆకలి తీర్చింది. అప్పుడు అమ్మకి శాకంభరి అని పేరు వచ్చింది. రకరకాల కూరగాయలతో అన్నం పెట్టింది కనుక అమ్మవారికి శాకంభరి అని పేరు వచ్చింది. అప్పుడు 200 కళ్ళతో ప్రత్యక్షమైంది కనుక శతాక్షి అని కూడా పేరు. అలా ముందు వాళ్ళు ఆకలి తీర్చి, వాడు బ్రతుకుండగా మీకు ఇక యజ్ఞాలు జరగవు కనుక ముందు వాడిని చంపుతాను, వాడిని చంపేస్తే అప్పుడు వాడికి బ్రహ్మ ఇచ్చిన వరం పోతుంది, తిరిగి అందరికీ వేదములు వస్తాయి, దాంతో మీ వేదన తొలగుతుందని అమ్మ వాడిని సంహరించింది. దుర్గముణ్ణి చంపడం వల్ల దుర్గమాసుర హంత్రిత్వాత్ దేవీ దుర్గేతి గచ్చతి అని దేవీ భాగవతం సప్తమ స్కంధంలో ఉంటుంది. దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. ఇంతకీ చచ్చేటప్పుడు వాడు అమ్మని అలా జారిగా చూస్తూ చచ్చిపోయట, నీతో యుద్ధం చేశాను చేస్తున్నానని, ఒరే చచ్చిపోయావట్రా పోలేరా, ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు, మణిద్వీపానికి వచ్చాయి, నా దగ్గర కూర్చొని నాకు సేవ చెయ్యండి. పరమ దుర్మార్గుడు కూడా వాడు చచ్చినప్పుడు వాడి మీద జారిపడి వాడిని తన లోకానికి తీసుకెళ్ళి వాణ్ణి శిష్యుడు చేసుకుందాడు. అందుకని అమ్మవారికి ఎవరి పేరు అన్నమాట, అతిశయ కరుణాస్వరూపిణి, పరమ కరుణాస్వరూపిణి అని పేరు. అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరి. ఇక్కడ లా ఎందుకు రాశారంటే మంత్రశాస్త్రం కనుక, సంస్కృతంలో అలా అనేది ఉండదు, లాయే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా సంస్కృతంలో కళ్యాణము తప్ప కళ్యాణం ఉండదు. లా ళ అనే రెండు అక్షరాల్లో లా అనేది ఒక మంత్రశాస్త్రములో తప్ప సంస్కృతంలో వేరే ఎక్కడ వాడకూడదు అనమాట. అందుకే చాలా చోట్ల ఇప్పుడు కళ్యాణము అన్నప్పుడు కొంతమంది లా రాస్తారే, అది సంస్కృతంలో లేదు అసలు. వృత్తి కళ్యాణము, లౌల్యము, బాల్యము, చాపల్యము అని మాత్రమే ఉంటుంది. అందుకే వేళా అని ఉంటుంది కానీ వేళ అని ఉండదు, ఇవి సంస్కృత మర్యాదలు. కానీ ఇక్కడ కులసుందరి అని ఇలా రాశారు, ఇది మంత్రశాస్త్రానికి సంబంధించింది. మనలో కులకుండం అనే ఒక కుండం ఉంటుంది, దాన్ని నివాసం చేసుకుని అమ్మ ఉంటుంది. వాళ్ళ వెన్నుపూసలో ఉన్నటువంటి ఒక గొప్ప దివ్యశక్తి చైతన్యం అమ్మ, దానికి కౌళ మార్గం అని పేరు. ఆ మార్గం గురించి ఇప్పుడు మీకు చెప్పడం కుదరకూడదు, అది తేలికేం కాదు, అది ఎప్పుడో ఒకప్పుడు ఏకాంతంగా కూర్చుని జపం చేయవలసిందే. అపూర్వమైన కౌళ మార్గ తత్పర సేవిత కనుక అమ్మవారిని కులసుందరి అంటారు. ఇక్కడ కులసుందరి అనకూడదు, కులసుందరి. మీకు లలిత శాస్త్రనామం లేదు, కౌళ మార్గ తత్పర సేవిత. ఈ కౌళ మార్గం అంటే అది. ఆచారాల్లో కౌళాచారము, వామాచారము, దక్షిణాచారము, సమయాచారము అని ఆచారములు నాలుగు ఉన్నాయి. సమయాచారం మహానుభావులు కంచి పరమాచార్యులు వారి వంటి వారి దగ్గరే ఉంటుంది. వీళ్ళు గృహస్థులకు ఎక్కువగా దక్షిణాచార మార్గాన్ని ఇస్తారు. ఈ రెండు వేద సంబంధం, వేదముతో కూడా సంబంధం లేకుండా రుద్రుణ్ణి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనలో కలిపే శక్తి రెండు మార్గాలకు ఉన్నది. అది ఒకటి వామాచారం, ఒకటి కౌళాచారం. వామాచారం కొంచెం భయంకరంగా ఉంటుంది అనుకోండి, అది చాలా కష్టమైనటువంటిది. ఆ ప్రక్రియ ఒక మాదిరివాడికి రుచించడం కూడా కష్టం, దాన్ని మనం జీర్ణించుకోలేం. కౌళాచారం పర్వాలేదు. ఇక్కడ మాత్రం నిటారుగా పెట్టిన వెన్నుపూసలో కొన్ని రకాల శక్తుల్ని గురువులు ప్రచోదనం చేస్తారు, ఉత్పత్తి చేస్తారు, పైకి కిందకి కదిలేలా చేస్తారు. అప్పుడు ఆరు చక్రాలు కూడా దివ్యమైన కాంతితో చైతన్యంతో నిండిపోతాయి. ఈ కౌళ మార్గమునకు సంబంధించిన అమ్మని కులసుందరి అంటారు. అందుకే అభినవ కులసుందరి వందే అని ధ్యాన శ్లోకం. ఇలా ధ్యాన శ్లోకముతో ప్రారంభమైన త్రిశతి పంచదశి స్వరూపం, అది మనకి అగస్త్యుని ద్వారా లోకానికి వచ్చింది. మహానుభావుడు హయగ్రీవుడు అగస్త్యుణ్ణి ఆయన భార్య లోపాముద్రని కూర్చోబెట్టి మంత్రం ఇచ్చాడు. ఎప్పుడు ఋషులు భార్య లేకుండా మంత్రోపదేశం పొందలేదు. స్త్రీని విడిచిపెట్టి తానొక్కడూ ధరించిన ఋషులు చాలా తక్కువ మంది ఉంటారు గుర్తుపెట్టుకొని. అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ధరించాలంటే భర్త విడిగా పొందకుండా భార్యతో కలిసి పొందొచ్చట. ఇంకొక రహస్యం చెబితే కొంతమందికి తెక్కొస్తే రావచ్చు కాక ఉన్న చెప్పాలి. విడిగా స్త్రీలు ఉపాసన చేశారు అమ్మవారి మంత్రాలు, కానీ పురుషులకి మాత్రం భార్య లేకపోతే భార్యావిహీనుడు అమ్మవారి ఉపాసనలో అంతగా పరాకాష్ఠకి వెళ్ళలేడు అని పెద్దలు చెప్పారు. అందుకే అగస్త్యుడు చూడండి ఒంటరిగా కాకుండా లోపాముద్ర సమేతంగా మంత్రోపదేశం పొందాడు. మహాత్ముడు గౌతమ మహర్షి అహల్యా సమేతంగా, అత్రి మహర్షి అనసూయా సమేతంగానే చేశాడు, అరుంధతి సమేతంగా వశిష్ఠుడు ఉపాసన చేశాడు. పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్రహ్మచారులు లేని వాళ్ళు పక్కన పెడితే వివాహమై గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళంతా భార్యా సమేతముగానే ఉపాసనలు చేశారు. అందులో అగస్త్యుడిది అగ్రస్థానం అనమాట. ఆ తర్వాత అక్కడ అగస్త్యుడు కొంతకాలం ఉండి, ఇప్పుడు కూడా అగస్త్యుడికి అక్కడ ఆలయం ఉంటుంది. మీరు చెప్పారు కదా, ముందే చెప్పారు కదా, బ్రహ్మపుత్ర నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ హయగ్రీవ పర్వతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి స్వయంగాను. మహానుభావుడు అగస్త్యుడు లోపాముద్ర కూడా చెరోవేపుని విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఆ మహానుభావుడి తపశ్శక్తి చాలా గొప్పది. అక్కడి నుంచి అగస్త్యుడు భూమండలంలో చాలా ప్రాంతాలు తిరిగాడు. ఆయన చేసిన ఉపాసనలు, ఆయన చేసిన దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఓసారి ఏం జరిగిందంటే, విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠుడి కంటే నేనే గొప్పవాణ్ణి అనే ఒక కోరిక వచ్చింది. కోరిక వచ్చింది, విశ్వామిత్రుడు చాలాసార్లు వశిష్ఠుడితో పోటీ పడ్డాడు. ఇక అంతా మీరు రామాయణంలో విన్నారు. వినకపోతే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో రేపు పొద్దున జూలై జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 19 వరకు తిరుపతి వచ్చానండి, ఓ నెలనాళ్ల పాటు సంపూర్ణ రామాయణం చెబుతాను కనుక. అబ్బే మాకు మా కడుపే కైలాసం తనువే వైకుంఠం అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా లైవ్ వినొచ్చిన, అది లైవ్ ఎలాగిస్తారు. ఇదో పక్కన పెడితే, నేను వశిష్ఠుణ్ణి మించిన వాడిని కావాలి, బ్రహ్మర్షిని అనిపించుకోవాలని విశ్వామిత్రుడు మహాసాధన చేశాడు, తపస్సు చేశాడు, చెట్టు చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, బ్రహ్మదేవుడు వచ్చి ఇక నువ్వు బ్రహ్మర్షి వెళ్ళి అవ్వాయి అన్నట్ట. నువ్వు బ్రహ్మర్షి అని పిలిచినా నేను ఒప్పుకోను, నన్ను వశిష్ఠుడు వచ్చి మళ్ళీ బ్రహ్మర్షి అని పిలిస్తే కానీ నేను తపస్సాపన అన్నట్ట. పోటీ అంటే ఎలా ఉండాలి? ఈయన పోటీ అంతా వశిష్ఠుడితో కదా, ఆయనంతా ఆయన రోడ్డుతో వచ్చి పర్వాలేదు బాబు నువ్వు రాజర్షివి కాదు మహర్షివి కాదు నిజంగా బ్రహ్మర్షివి అని నన్ను సంబోధిస్తే నేను తపస్సు ఆపుతాను, లేదా ఇంకా అలా తపస్సు చేస్తూనే ఉంటాను అన్నట్టు. ఏది బ్రహ్మంతటి వాడు బ్రహ్మర్షి అయ్యావని వరమిచ్చినా కూడా మళ్ళీ వశిష్ఠుడు వస్తే కానీ ఒప్పుకొని అన్నాడు ఆయన. ఈ పిచ్చి కొంతమందికి ఉంటుందండి, అది పేరు చెప్పకూడదు కానీ ఆ మధ్యన మంచి ప్రసిద్ధికి ఇక్కడ ఒక ఉపన్యాసకుడు ఉన్నాడు భారతదేశంలో మన తెలుగు వాళ్ళలో. ఆయన వచ్చి పద్మాగర్ గారు వచ్చి నన్ను గొప్పవాడని పొగిడి పీటికి రాస్తే కానీ నేను ఈ పుస్తకం ప్రింట్ చేయనంట అన్నట్టు. మన నావేది పట్టుదల ఉంటుంది, నేను వశిష్ఠుడు నేను విశ్వామిత్రుడు ఎవడో తెలియదు కానీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నేను పొగిడి రాయవలసి వచ్చుకున్నాను, ఈ పుస్తకం బాగుంది బాబోయ్ అని. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కడి మీద నమ్మకం, ఈ వ్యక్తి ప్రశంసిస్తే పర్వాలేదు అనిపిస్తుందేమో, నిజానికి ఈ వ్యక్తి గొప్పవాడు ఎవరో కాదో తెలియదు కానీ ఈ వ్యక్తి ద్వారా ప్రశంస పొందాలని కొందరు కనిపిస్తుంది. అందువల్ల వశిష్ఠుడే నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అనగానే అప్పుడు బ్రహ్మ వెళ్ళి నాయన వశిష్ఠ నువ్వు వచ్చి ఆ విశ్వామిత్రుడి బ్రహ్మర్షి అనకపోతే ఆయన తపస్సాపడు, తపస్సాపకపోతే ఆయన శిరస్సు మీద నుంచి లేస్తున్న అగ్నిజ్వాలలతో లోకములన్నీ కాలిబూడిదైపోతాయి, నువ్వు రానాయనా అంటే అప్పుడు వశిష్ఠుడు నవ్వి వచ్చి లేనాయనా నీ తపస్సు పూర్తయింది, నిజంగా నువ్వు బ్రహ్మర్షివే, పట్టుదలతో ఇంద్రియాలను అదుపులో పెట్టి బ్రహ్మర్షి అయ్యావు అన్నట్ట. అమ్మాయ్యా నేను ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాను అనుకున్నాడే. ఇది జరిగి బయటకు వచ్చిన చాలా మంది ఎవరెవరు ఏదో నానాయాత్ర పడి బ్రహ్మర్షి అయ్యాడు కానీ ఈయనలో బ్రహ్మర్షిత్వం ఎక్కడ ఉంది, ఇంకా ఈయనలో కామక్రోధాదులు పోలా, ఈయనలో తిక్కపోలేదు అండం మొదలెట్టారు. ఎలక్షన్లో దగ్గర ఈవీఎంలదే పాల్ట్ అంటారు ఓడిపోయిన వాళ్ళు, అది వాళ్ళ లక్షణం అది దిక్కుమాలండి. వాడు ఓడిపోయినా సరే వాడు ఎంతసేపు ఇతర మీద అభిమానం వేస్తాడు. అలాగా ఈయన కొంతమంది ఏదో అంటూ ఉంటే ఈయనకి బాధ కలిగింది, వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నేను ఎంతో కష్టపడి తపస్సు చేసి నీ నోటితో బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాను, నువ్వు నోరారా నన్ను బ్రహ్మర్షి అన్నావు. నువ్వే కాదు, నేను కోరుకున్న నా దాయాది వశిష్ఠుడు కూడా, విశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షి అన్నాడు. అయినా ఇంకా ప్రజలు కొంతమంది గుసగుసలు అడుగుతున్నారు, నేను పూర్తిగా బ్రహ్మర్షిని కాదు కన్వర్టెడ్ బ్రహ్మర్షిని అంటున్నారు. ఏమిటి తేడా నాకు వశిష్ఠుడికి? ఎందువల్ల అందరూ ప్రజలు ఆయన్నే పొగుడుతారు నన్ను ఎందుకు పొగడం, కారణం ఏమిటి అన్నాడు. నాయన నిజంగా నువ్వు బ్రహ్మర్షి అందులో సందేహం లేదు, కానీ వశిష్ఠుడి యొక్క స్థాయి వేరు, అంత స్థాయి ఇంకా నీకు రాలేదు, ఆ మాట అంటే నీకు కోపం కాబట్టి నేను కూడా అల్లలేకపోతున్నాను, అంటే నాతో తగాద పడతావు, నీతో పడలేము, అయినా నువ్వు బ్రహ్మర్షివే, మహాసాధన చేసి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యావు అన్నట్ట. అలా కాదు, వశిష్ఠుడి కంటే నువ్వే గొప్పవాడివి నువ్వు అంటే కానీ నేను కదలను అన్నాడు ఆయన. నువ్వు బ్రహ్మర్షివే కానీ వశిష్ఠుడి స్థానం ఎలా కోరుతావు అంటాడు బ్రహ్మ. నాకు తెలియదు, బ్రహ్మర్షులు చాలా మంది ఉండొచ్చు, అందులో నెంబర్ 1 విశ్వామిత్రుడు, నెంబర్ 2 వశిష్ఠుడు అంటే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ర్యాంకులో కూడా 1st ర్యాంక్ నాకే ఇవ్వా అన్నట్ట. బ్రహ్మగారు చాలా తెలివి అనివాడు, అందుకే ఆయన బ్రహ్మ అన్నారు. ఆయన వెంటనే అన్నాడు, తెలుసా వశిష్ఠుడికి నీకు ఇద్దరికి పోటీ వస్తే నువ్వే నెంబర్ 1 ర్యాంక్ పొందాలంటే, వశిష్ఠుడి కంటే నువ్వే గొప్ప బ్రహ్మర్షిని నడిపించుకోవాలంటే నేను చెప్పిన పనులు చేసి పెడితే అప్పుడు నేను నువ్వే అగ్రగణ్యుడివి బ్రహ్మర్షులలో అని ఒక సర్టిఫికెట్ ఇస్తాను. నేను చెప్పిన మూడు పనులు చేస్తావా అంటే చేస్తాను రోయ్, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడిని నాకు వద లెక్క అన్నాడు ఆయన. ఈ అహంకారంతో దెబ్బతినేవాడు ఆయన ఎప్పటికప్పుడు. అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనవి ఏమిటంటే ఆత్మస్థుతి పరనింద, తనను తాను పొగుడుకోవడం, అంత గొప్పవాడు లేడు అనుకోవడం, పరులను తెచ్చడం. ఈ రెండు లేని మహాత్ములు మీరు ఒక్కడే కనపడతారు ఎదురుగుండ. సహజంగా లోకల్ నుంచి చూసి ప్రతివాడు ఇక తనను తాను పొగుడుకోకుండా ఎలా ఉంటాడండి? అసలు నా అంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడండి, నా అంత గొప్ప డాక్టర్ లేడండి, నా వంటి పండితుడు లేడండి, అసలు ఈ గుడి అంతా నేనే కట్టించానండి, నేను లేకపోతే గుడే లేదండి అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మానవ లక్షణం. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా నేను నిజంగా మహాతపస్యాలిని, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడిని అనగానే అవన్నీ ఏం చేయక్కర్లేదు, నేను చెప్పిన మూడు పనులు చెయ్యి. అందులో ఒకటి ఏమిటి, సూర్యుణ్ణి నా దగ్గరికి తీసుకురావాలి. సూర్యుడి యొక్క రథంలో ఉన్నవాడిని ఆ రథం విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి. మళ్ళీ ఆ తర్వాత రెండో వాడు ఎవరు, అగస్త్య మహర్షి. అగస్త్యుణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఆయన ఇప్పుడు ప్రస్తుతం దక్షిణంలో మలయ ద్వీపంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మలేషియా అన్నాం కదా, ఆ మలేషియాలో ఉన్నాడు ఆయన. పూర్వం మలయ అనేవారు, ఇప్పుడు అది మలేషియా అయింది. మలయ ఏషియా, మలయేషియా, మలేషియా అయింది. అవన్నీ మనమేనండి, మన అన్నీ లాగేశారు అందరూ. ఇక మూడవది ఆదిశేషుడు. ఆదిశేషుడు తన వేయి పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్నాడు. భూమిని ఆయన విడిచిపెట్టేలా చేసి ఆదిశేషుడు ఇక్కడికి తీసుకురా. ఈ ముగ్గురిని నా దగ్గరికి తీసుకొస్తే ఈ ప్రపంచంలో నిన్ను మించిన వాడు మరొకడు లేడు అంటాను. వెళ్ళు అనగానే ఓహో సింతేనా, ఆదిశేషుణ్ణి, అగస్త్యుణ్ణి, సూర్యుణ్ణి, ముగ్గురిని ఉన్న చోట్లోంచి కదిల్చి నీ దగ్గరికి తీసుకొస్తే నన్ను వశిష్ఠుడి కంటే నువ్వు విశిష్టుడు అంటావు అంతే కదా అన్నాడు విశ్వామిత్రుడు. అవునండి అన్నాడు ఆయన. వెంటనే ఆయన బయలుదేరాడు. ముందు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యభగవానుడా, నాతో పాటు రావాలి నువ్వు బ్రహ్మలోకాన్ని కనగానే. నీ మాట కాదంటాను వస్తాను, కానీ నేను 24 గంటలు ఈ రథంలో కూర్చుని లోక సంచారం చేయకపోతే ఒకచోట పగలు, ఒకచోట రాత్రి ఉండవు, ప్రజలకి కాంతి ఉండదు, లోకాలు నాశనం అవుతాయి. అందుకే నిరంతరం రథం విడిచిపెట్టకుండా తిరగమని నన్ను విష్ణువు ఆజ్ఞాపించాడు అన్నాడు ఆయన. నీ బదులు వేరే సూర్యుడిని అందులో పెడతానులే, ఆ మాత్రం కొత్త సూర్యుడిని సృష్టించలేనా, నువ్వు బయటికి రా అన్నట్టు. ఈయన బయటికి రాగానే ఆ రథం అంతా కటిక చీకటి అయింది, దాంతో లోకాలన్నీ చీకట్లతో నిండిపోయాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో కష్టపడి ఇంకో సూర్యుడిని సృష్టించి ఈ రథంలో కూర్చోబెట్టాడు. కానీ కొత్త సూర్యుడు ఈ పాత సూర్యుడు అంత కాంతి లేకుండా ఉందంట. పాడైపోయిన ఇంటర్నెట్ మోడెం ఉంటుంది చూసారా, అందులో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది కానీ పేరుకి అలాగా ఏమీ కనపడదు అనగా, అలాగే డొక్కు డొక్కు ఇంటర్నెట్ లాగా, లేదా దాని అంటే డిమ్గా ఉండేటటువంటి కరెంటు దీపంలాగా అయిపోయింది కొత్త సూర్యుడు యొక్క కాంతి. చూసావా, సూర్యుడు లేకపోతే ఆ రథం వెలవెలపోతుంది. సూర్యరశ్మి, సూర్యకాంతి సక్రమంగా ప్రసారం కాకపోతే లోకములు నశిస్తాయి. కాబట్టి నా బదులుగా నువ్వు ఇంకో సూర్యుని అందులో కూర్చోబెట్టగలిగితే నేను నీతో వస్తాను. ప్రస్తుతం నువ్వు అందులో కూర్చోబెట్టిన కొత్త గ్రహం నా గ్రహం నాకు మళ్ళీ ప్రకాశించటం లేదు అని ఆ పాత గ్రహంలో తాను యథాప్రకారంగా రథంలో కూర్చున్నాడు. కొత్తగా విశ్వామిత్రుడు సృష్టించినటువంటి సూర్యగ్రహాన్ని బయటికి తీసేసి తన స్థానంలో యథాస్థానంలో తను కూర్చున్నాడు. ఇదేంట్రా, నేను సృష్టికే ప్రతి సృష్టి చేశాను కానీ గ్రహాలను మాత్రం సృష్టించలేకపోతాను అన్నమాట, సూర్యుడికి బదులుగా మరొక కొత్త గ్రహాన్ని సృష్టించలేకపోయాను, ఇంతేనా నా శక్తి అనుకున్నాడు ఆయన. బ్రహ్మర్షిని ఈ మాత్రం చేయలేకపోయాను అనుకుని బాధపడి ఇప్పుడేం చేశాడు, అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడు దక్షిణం దిక్కులో ఉన్నాడు మలయంలో. ఆయన దగ్గరికి వెళ్ళి, అగస్త్య మహర్షి నాతో పాటు బ్రహ్మలోకానికి రాకూడదా అన్నట్ట. ఒక 1 సంవత్సర కాలం పాటు ఈ దక్షిణం దిక్కులో నన్ను కూర్చోమని ఆజ్ఞాపించాడు ఈశ్వరుడు. ఈ ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, దక్షిణం దిక్కులో పల్లం వచ్చి మొత్తం భూమంతా మలయం వైపు ఒరిగిపోవడం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అంటే కాశీలో ఈశ్వరుడు లేకుండా పోయాడు. కాశీలో ఈశ్వరుడు, మలయంలో కుమారస్వామి, ఈ ఇద్దరు ఉంటే భూమి బ్యాలెన్స్గా ఉండి భూకంపం రాకుండా ఉంటుంది. అందుకని అన్నపూర్ణ సమేతంగా విశ్వేశ్వరుడు కాశీలో మకాం పెట్టాడు. అప్పుడు కాశీ వైపు ఉత్తరం వైపున భూమి ఒరిగిపోకుండా ఉంది. ఇటు మలయం దగ్గర కుమారస్వామి ఉండేవాడు. ఎప్పటికూడా ఈసారి మీరు మలేషియా వెళితే అక్కడ పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద కుమారస్వామి యొక్క నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆ కొండంతా కుమారస్వామి వారి యొక్క కొండ.
మలయందగ్గర కుమారస్వామి, కాశీలో విశ్వేశ్వరుడు, ఇద్దరు చెరువువైపు అక్కడ అలా కొలువై ఉన్నంతకాలం, విగ్రహ రూపాల్లో కొలువై ఉన్నంతకాలం భూమి అటు ఇటు బ్యాలెన్స్తో ఉంటుందట. ఒకవేపు ఒరిగిపోకుండా ఉంటుంది, భూకంపాలు రావు. ఇది నియమం, సృష్టి నియమం. ఇప్పుడు కుమారస్వామి, నేను ఒక సంవత్సర కాలం కాశీ వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తాను, ఈ ఏడాది నేను మలయంలో లేకపోతే భూమి ఉత్తరం వైపు ఒరిగిపోకుండా ఉండేటట్లుగా చేసేవాడు నా అంతవరు ఉన్నవాడు ఎవరు అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు అన్నాడు, నువ్వు ఒక సంవత్సర కాలం కాశీలో ఉండాలనుకుంటే ఏది మలయాన్ని విడిచిపెట్టి నీ బదులుగా అగస్త్యుని అక్కడ కూర్చోబెట్టు. అగస్త్యుడు కుమారస్వామి భక్తులు తెలుసుకో, మీకు స్వామి వల అంటారు దాన్ని. ఆ స్వామి వల దగ్గరికి వెళ్ళి అగస్త్యుడు కుమారస్వామిని సేవిస్తే కుమారుడికి ఉన్న శక్తులన్నీ అగస్త్యుడికి ఇచ్చాడు ఆయన. అందుకని అగస్త్యుడు కుమారుడికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తిని పొందినవాడు అయ్యాడు. కాబట్టి కుమార, ఒక సంవత్సర కాలం నువ్వు కాశీలో ఉండాలంటే నీ బదులుగా నీ స్థానంలో అగస్త్యుడిని అట్టే పెట్టు. ఈ సంవత్సర కాలం అగస్త్యుడు అక్కడ నుంచి బెసకూడదు, కదలకూడదు. అలా కూర్చున్నవాడు కూర్చుంటే ఆ స్థానంలో కూర్చోవాలి. ఏడాది పాటు ఒకే చోట కూర్చోబెట్టి ఎవడు కూర్చుంటాడండి? గట్టిగా ఎయిర్ ఇండియా విమానంలో 15 గంటలు కూర్చుని ప్రయాణం చేస్తే అమ్మబాబోయ్ అటు ఇటు కదలలేక తల ప్రాణం తప్పొస్తుంది దానికి. కింద కూర్చుని పురాణం వినమంటేనే ఈ కాలిటు ఈ కాలిటు తిప్పుతాం. అటువంటిది ఏడాది పాటు ఒకే ఆసనం మీద కదలకుండా కూర్చోవాలట. అలా కూర్చునే ఓపిక, తిష్ట వేసే శక్తి అగస్త్యునికే ఉన్నాయి అని శివుడు అనగానే కుమారుడు అగస్త్యుని బతిమాలి, ఇది నా ఆసనం, నాలాగా నువ్వు దేవతా స్వరూపుడివి, ఈశ్వర భక్తుడివి, నా మీరు మిక్కిలి నాకు ప్రీతిపాత్రుడివి, ఈ ఆసనంలో ఒక ఏడాది పాటు కదలకుండా కూర్చో మానవ కాలమానం ప్రకారం. ఈ ఏడాదిలో నువ్వు కదిలేవా భూమి ఒకవైపు ఒరిగిపోతుంది, తర్వాత నీ ఇష్టం అనగా నీ ఆజ్ఞని పాటించి ఇక్కడే కూర్చుంటాను కదలను అని ఆ మలేషియాలో కూర్చున్నట్ట. ఇంత చేసి ఆయన కూర్చుని ఒక నెలలాళ్ళే అయ్యింది, ఇంకా 11 నెలలు కూర్చోవాలి. అప్పటికాని కుమారస్వామి లాంగ్ లీవ్ విడిచిపెట్టి ఇక్కడికి రాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, నువ్వు నాతో బ్రహ్మ దగ్గరికి రావాలయ్యా అన్నట్ట. నాకేం అభ్యంతరం, నువ్వు సాటి ఋషివి, వస్తాను, కానీ కుమారస్వామికి మాటిచ్చారు ఏడాది పాటు కదలను అని. ఇప్పటికి 1 నెల అయ్యింది, ఇంకా 11 నెలలు అయ్యాక అప్పుడు రమ్మంటే వస్తాను, ఈ లోపు ఇక్కడ నుంచి నేను కదిలానా, ఈ భూమి అంతా కాశీ వైపు ఒరిగిపోతుంది, కాశీలో ఉన్న ఇళ్ళన్నీ గంగలో కూలిపోతాయి, ప్రజలంతా ఇబ్బంది పడతారు. అందులో ఈ మధ్య రేపు సెప్టెంబర్లో చాలామంది కాశీ వద్దామని కూడా అనుకుంటారు పద్మాకర్ గారితో. ఆ టైంకి కాశీ బాగుండాలి కదా అన్నాడు. అనగా, నువ్వు ఇక్కడ కూర్చుంటే భూమి బ్యాలెన్స్గా ఉంటుంది అంతే కదా, నువ్వు అంత బరువు ఉన్నవాడివి, భూమిని బరువు ఉండేటట్టు చెయ్యాలి, నీ బదులు ఇంకొకటి ఏమన్నా కూర్చోబెడతాను లేవా అన్నట్ట. నాయన నీకు పుణ్యం ఉంటుంది, నేను లేచానంటే భూమి తిరగబడుతుంది రే బాబు అంటే వినిపించుకోకుండా నీ బదులు ఇంకొక కొత్త అగస్త్యుడిని సృష్టిస్తాను అని తన తపశ్శక్తితో కాస్త పొట్టిగా పొట్టతో ఉన్న అగస్త్యుడు లాంటి వాడిని సృష్టించి నువ్వులే ఆ సీట్లో అని కొత్తవాడిని కూర్చోబెట్టగానే భూమి గిర్రు తిరిగిపోవడం మొదలెట్టింది. నేను చెప్పానా, నా స్థానాన్ని నేను తప్ప మరెవరూ భర్తీ చేయలేరు, ఇంకాసేపు ఆగి ఉంటే భూమి నాశనం అయ్యేది అని కొత్తవాడిని లేపి మళ్ళీ కూర్చున్నాడు అగస్త్యుడు. కూర్చోగానే భూమి తిరగడం, వంగిపోవడం, ఒరిగిపోవడం ఆగిపోయింది. అంటే అగస్త్యుడిని కూడా ఆయన తీసుకురాలేకపోయాడు. దీన్ని బట్టి అగస్త్యుని ఎంతవాడు ఆలోచించండి, కుమారస్వామి కూర్చునే ఆసనములో కూర్చుని భూమి అటు ఇటు ఒరిగిపోకుండా కాపాడే అంత తపశ్శక్తి కలిగిన వాడు ఆయన అగస్త్యుడు. అంటే ఆయనే సామాన్యుడు కాదు, ఈశ్వరుడు అంత బరువు ఉన్నవాట, కుమారుడు అంత బరువు ఉన్నవాట, నిష్ట కలిగిన వాట. ఒకటి కాదు, పురాణాల్లో ఆయన శక్తి గురించి వర్ణిస్తూ ఉంటే ఆహా ఎంత తపస్సు చేశాడు ఆయన అనిపిస్తుంది. తపస్సు కంటే భక్తి గొప్పది, మనస్సు లగ్నం చేయడం గొప్పది. మన నోటితో మనం ఎక్కువసార్లు ఏదంటామో అది అయిపోతుంది. అందుకే అగస్త్యుడు ఒక గొప్ప నియమం పాటిస్తాడు, అగస్త్యుడి నోటి నుంచి ఎప్పుడు అపశబ్దము రాదు. ఉపాసకులు గుర్తుపెట్టుకోవలసింది, అగస్త్యుని ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి, మన నోటితో అపశబ్దము రాకూడదు. ఏదన్నా పని చేస్తారా అంటే మనం ఎక్కడ చేస్తాం అంటే ఏదో జీవితంలో ఏం చేయలేదు. నాయన నువ్వు అమ్మవారి ఉపాసన చెయ్యి నీకు అమ్మ దర్శనం ఇస్తుంది అంటే నేను చేయగలనంటారా అండి, నాకు నిజంగా అమ్మ దర్శనం ఇస్తున్నా అనకూడదట, మీరు చెప్పారు చేస్తానండి అమ్మ దర్శనం ఇస్తుంది. ఎక్కువ మంది మానవులు బలహీనత ఏంటంటే ఈ పని చేస్తా అంటే నేను ఎక్కడ చేస్తాను, నీ రోడ్డుతో ఏదంటే ఉత్తరం ఒకటి నా మొహం అంటాడు, నిజంగా వాడు మొహమే అవుతుంది అక్కడ. ఈ దిక్కుమాల మొహం ఎలా ఉందో తెలియదు కదా, నా మొహం అంటే నీ మొహమే అవుతుంది. మనం ఎప్పుడూ కూడా నోటితో అమంగళ శబ్దం పలకరాదు. శాస్త్ర కఠోర నియమం ఏమిటో తెలిసిన మీకు,
మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే. కావ్యములు ప్రారంభంలో శుభంతో మొదలెట్టి మధ్యలో శుభం చేసి చివరిలో శుభం పలికేవారు. అలాగే ఎప్పుడు మీరు ఓడితే ఏమనాలన్నమాట, శుభమే పలకండి, అశుభం పలకండి. ప్రయాణానికి బయలుదేరుతూ ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ పూట నేను గ్యారంటీగా 40 నిమిషాల్లో పెడతాను బయలుదేరండి, 40 నిమిషాల్లో పెడతారు. ఆ శక్తి మీకు క్రమక్రమంగా అనగా వస్తుంది. నాకు శివుడు కనపడతాడు కనపడతాడను, శివుడు కనపడతాడు. మనకేం కనపడతాడండి శివుడు అంటే, ఎన్ని జీవితంలో శివుడు కనపడతాడు? నీకు శవం పోయి శవమే వద్దు. ఇలాంటి స్నేహితులు చాలామంది తగిలారు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఇద్దరు కలిసి ఎంఏ చదువుకునే రోజుల్లో మనం ఎక్కడ వేసవుతామండి ఎంఏ నా మొహం అన్నాడు. మనం ఎక్కడ వేసవుతావు, నన్ను ఎదుగులో కలుపుతావు, నువ్వు వేసకపోతే వేసకపోయావు, నేను గ్యారంటీగా వేసవుతాను బాబు అనేవాడి. పైగా మనం ఎక్కడ వేసవుతాం అని మన్ను కూడా నన్ను కూడా వెళ్ళిపోవడం. ఈ అపశబ్దములు విడిచిపెట్టాలి. మానవుడికి భగవంతుడు గొప్ప శక్తి ఇచ్చాడు. పలకగా పలకగా మంగళము వాడన్న మాట నిజమయ్యేటటువంటి శక్తి మానవునికి పరమాత్ముడు ఇస్తాడట. అందరూ రోజు ఏం చేస్తారు, ఈరోజు నుంచి మీరు ప్రయాణానికి వెళ్ళండి, ఏమో లేట్ అయిపోతుందేమో, విమానం దొరకదేమో అనకండి. నేను ఖచ్చితంగా టైం పెడతాను, దొరుకుతానండి, దొరుకుతుంది. కనెక్టివ్ ఫ్లైట్ దొరుకుతుంది అనుకోండి, దొరుకుతుంది. నాకు దారిలో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందని బయలుదేరండి, దొరుకుతుంది. ఆరింటికల్లా పద్మాగర్ గారు ఉపన్యాసానికి గ్యారంటీగా వస్తానని బయలుదేరండి, 5 నిమిషాల ముందే వస్తాను. వాడు 6 గంటల లేట్గా వస్తానేమోనండి అని ముందే అంటారనుకోండి, 6 గంటలు కాదు గంటలు లేట్ అవుతుంది. ఆ తర్వాత వీరి ఆకులు ఎత్తడానికి కూడా ఉపయోగం లేదు. ఇవన్నీ నియమాలు. అగస్త్యునికి అపార శక్తి వాక్శుద్ధి వల్ల వచ్చింది, అమంగళ శబ్దం పలకకపోవటం వల్ల వచ్చింది. అందుకని ఎప్పుడూ అగస్త్యుడి ద్వారా మనం తెలుసుకోవలసింది రోటితో శుభం పలుకుట. చివరికి ఆ కొత్త ఆయన తీసి మళ్ళీ అగస్త్యుడు అందులోనే కూర్చున్నాడు కుర్చీలో. సూర్యుడిని తేలేకపోయాడు విశ్వామిత్రుడు, అగస్త్యుడిని కదల్చలేకపోయాడు విశ్వామిత్రుడు, ఇంకా చివరిగా ఆదిశేషుణ్ణైనా కదిలిద్దాం అనుకున్నట్ట. అనుకుని పాతాళానికి వెళ్ళి వేలి పడగల మీద భూమిని నిరంతరం వస్తున్నటువంటి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి, శేష కాసేపు ఆ భూమిని పక్కకు వదిలిపెట్టి నాతో పాటు బ్రహ్మలోకానికి రావా అంటే, ఇది హరి యొక్క ఆజ్ఞ, నిరంతరం ఈ సహస్ర ఫణముల మీద భూమిని మోయవలసిందే. నేను భూమిని విడిచిపెట్టానంటే భూమి సముద్రంలో కలిసిపోయి నాశనం అయిపోతుంది. హిరణ్యాక్షుడి కాలంలో సముద్రంలో కలిసినట్టుగా భూమి సముద్రంలో కలిస్తే ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి నేను భూమిని పడగల మీద నుంచి విడిచిపెట్టాలంటే ఇంకొక ఆదిశేషుడు ఎవరినైనా ఇక్కడ అట్టే పెట్టు అన్నట్ట. అప్పుడైనా నీ పడగల మీద ఉన్న భూమిని పక్కకి తోసి అది రసాతలానికి పోకుండా సముద్రంలో కలిసిపోకుండా నా తపశ్శక్తితో నిలబెడతాను అన్నాడు. పాపం ఆదిశేషుడు అంటే పడగల మీద ఉన్న భూమిని పక్కకి పెట్టాడు. వెంటనే భూమి రసాతలంలోకి కుంగిపోవడం మొదలుపెట్టింది. సముద్రంలో కలిసిపోతుంటే ఈయన తన మంత్రజలం తీసి కమండలంలో వచ్చి, ఆగు స్తంభయ్య స్తంభయ్య అన్నట్టు, ఏ స్తంభయ్య, అది స్తంభం కంటే కదా దిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఆదిశేషుడు మహావేగంగా వచ్చి మళ్ళీ వేయి పడగల మీద దాన్ని పైకెత్తాడు. ఈ కాసేపట్లోనే భూకంపాలు వచ్చి కొన్ని వేల లక్షల మంది యొక్క కొంపలన్నీ పోయి సర్వనాశనం అయిపోయింది భూములు. శకను ఆదిశేషుడు భూమిని విడిచిపెడితే భూమి మీద ఎంతోమంది నశించిపోతారు. అప్పుడైనా విశ్వామిత్ర, నీ క్షణికోద్రేకం వల్ల ఎంత జన నష్టం జరిగిందో చూసావా, శక్తి లేని వాడు ఇలాంటి పనులు గురుకోకూడదు. నీకు భూమిని ఆదిశేషుడి పడగల మీద ఉన్నదానిని ఆదిశేషుడి పడగల మీద తిరుగుతున్నట్టుగా తిప్పే శక్తి లేనప్పుడు వదలమని చెప్పకూడదు. తీరానే వదిలాను, దానివల్ల సృష్టి కొంత నశించింది. ఇది బ్రహ్మగారికి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటే, ఏం చేయనండి, నా తపశ్శక్తి గొప్పదనుకున్నాను, ఇంతే నా బతుకని ఇప్పుడు అర్థమైంది అని తెల్లమోహంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా నీవు చెప్పినట్టే అగస్త్యుణ్ణి కానీ సూర్యుణ్ణి కానీ ఆదిశేషుణ్ణి కానీ ఇక్కడికి తేలేకపోయాను, నేను ఏదో గొప్ప తపశ్శక్తి కలిగిన వాడిని అనుకున్నాను, నా తపశ్శక్తి కేవలం బ్రహ్మ ఋషి అని పిలిపించుకోవడానికే పనికొచ్చింది, మహాకార్యములు చేయడానికి పనికిరాదు అన్నట్ట. సరే ఇప్పుడు నువ్వు నేను చేయబోయే పని చూడు, ఆ తర్వాత నీవే నీ రోటితో ఏమంటావో అను అని వెంటనే వశిష్ఠుడు పిలిచాడు. నాయనా బ్రహ్మర్షి వశిష్ఠ రా అనగానే వశిష్ఠుడు వచ్చాడు. ముహూర్త కాలంలో సూర్యుణ్ణి అగస్త్యుణ్ణి ఆదిశేషుణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నట్ట. వెంటనే వశిష్ఠుడు మహావేగంగా బయలుదేరాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు.
సూర్యను రథంలోంచి పక్కకు తప్పుకోవాలనే తప్పుకోగానే తన మెడలో ఉన్న ఒక రుద్రాక్ష పూస తీసి అందులో పెట్టాడ. ఈ రుద్రాక్ష పూస ఇందాకటి సూర్యుడి కంటే ఇంకా తలతల వెలిగిపోవడం మొదలుపెట్టింది. ఒక రుద్రాక్షతో మరొక సూర్యుడు సృష్టించి సూర్యుడి యొక్క ఆసనంలో కూర్చోబెట్టి సూర్యుడు బయటికి లాక్కొచ్చాడు. అక్కడి నుంచి సూర్యుడిని వెంట పెట్టుకుని అగస్త్యుని దగ్గరకు వచ్చాడు. అగస్త్య ఆసనం మీద నుంచి నువ్వులే అన్నట్ట. అగస్త్యునికి తెలుసు వశిష్ఠుడి శక్తి, అందుకే టక్కన ఆసనం మీద నుంచి రావగానే అందులో మరో రుద్రాక్ష పెట్టాడు. ఈ రుద్రాక్ష అచ్చం అగస్త్య మహర్షికి మళ్ళీ మారిపోయి ఆసనంలో కూర్చుంది. దాంతో భూమి ఎక్కడ అటు ఇటు బెసకలేదు. ఈ విధంగా అగస్త్యుణ్ణి సూర్యుడిని వెంట పెట్టుకుని పాతాళానికి వెళ్ళాడు. ఆదిశేషుణ్ణి నువ్వు లే అని ఆదిశేషుణ్ణి లేపి ఈ భూమి మీద ఇంత కమండల మంత్రజలం చల్లాడు. చల్లగానే భూమి ఆదిశేషుడి పడగల మీద ఎలా తిరుగుతోందో అలాగే తిరగడం మొదలు పెట్టిందట, ఎటు అటు కదలకుండా. అప్పుడు ఈ ముగ్గురిని తీసుకుని బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ వశిష్ఠుడికి వేసి విశ్వామిత్రుడికి వేసి ఈ వచ్చిన ముగ్గురికి వేసి చూశాడు. ఆ తర్వాత విశ్వామిత్ర అన్నట్ట, ఏం మాట్లాడలేదు విశ్వామిత్ర అని అలా సైగ చేశాడు. ఇంకెందుకు సత్యన భావం చంపుతావు, సూర్యుడు అగస్త్యుడు ఆదిశేషుడు ఆయనతో వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఆయన యొక్క తపశ్శక్తి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ నెంబర్ వన్ స్థానం అంటే ఆయనదే. ఆ మహానుభావుడు నిజమైన బ్రహ్మర్షి. మేము తపస్సుతో శక్తులు సాధించిన అంతటి దివ్యశక్తి ఎప్పుడు సాధించలేమని అర్థమైంది అని వెంటనే వశిష్ఠునికి నమస్కరించి అప్పటి నుంచి దురాగ్రహం విడిచిపెట్టాడు. ఆయన అనుమానం చాలా కాలం, ఏం వశిష్ఠుడికి ఎందుకు ఇలా వస్తుంది ఈ తపశ్శక్తి? దానికి ఒకటే కారణం, ఇంద్రియ నిగ్రహం, వాక్ సంయమనం. వాక్కు చాలా గొప్పదండి అన్నిటికంటే. ఎప్పుడు విశ్వామిత్రుడిలో క్షణికోద్రేకంలో తిట్టడాలు శాపాలు పెట్టడం చాలా తక్కువ, అసలు శాపం పెట్టడని కాదు కానీ విశ్వామిత్రుడి కొన్నంత క్రోధాదులు అవసత్వంతో మాట్లాడ్డాలు ఆయన దగ్గర లేవు. అందుకే మనుష్యులు ఎప్పుడూ సంయములై మాట్లాడాలి. నేను మానవ కథ అని ఒక కావ్యం రాశానని చెప్పాను కదా, అందులో 9వ కథ మాట సంపదల మూట. చాలా అద్భుతమైన కథలు అదొకటనమాట. వాగ్ధాముడు కాడే సమ్యక్ ధనికుడు, మత్కృపా ప్రయత జీవికి అసందిగ్ధముగా వచ్చు పాండితి, వాగ్ధన మనియతమయ్యైన వాడు నశించుం అని ఈ పద్యంతో లక్ష్మీదేవి ఒక యోగికి ఒక కథ చెప్పింది. జాగ్రత్తగా మాట్లాడటం ఉందే అది గొప్ప ధనం, వాక్కుని జాగ్రత్తగా మాట్లాడేవాడే గొప్ప ధనవంతుడు. నేను ఎవరినైనా భక్తితో ప్రేమతో కొలిచిన వాడిని చూశానంటే, అంటే అమ్మవారిని ఎవరైనా భక్తితో కొలిస్తే ఆవిడ అమ్మవారు వాడిని ప్రేమగా చూస్తుందిట. అమ్మవారు ప్రేమగా చూస్తే ఆ వ్యక్తి ఆ రోజు నుంచి చక్కని వాక్కు కలిగిన వాడు అవుతాడు. అపశబ్దములు పలకడు, ఎవరిని శపించడు, ఎవరితో తగాదాకి వెళ్ళడు. అటువంటి వాడికి పాండిత్యం వస్తుంది. వాగ్ధనాన్ని అనియతం చేస్తే, అంటే నియమం లేకుండా పిచ్చివాగుడు వాగితే వాడు నశించు నశించిపోతాడు అని 9వ కథ. మీకు వీలుంటే పుస్తకం చదువుకోండి. ఇండియా వచ్చినప్పుడైతే కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ అయితే తేలేము. ఏదో మా శ్రీచరణ్ కోసం ఒక పుస్తకం అట్టే పెట్టాను, అన్ని పుస్తకాలు అయిపోయాయి. ఈ కథ క్లుప్తంగా చెబుతా వినండి. పూర్వం ఓ పల్లెటూళ్ళలో పశుపోషణం వ్యవసాయం వీటిని వృత్తిగా పెట్టుకున్న ఒక రైతు దంపతులు ఉన్నారు. ఆ రైతు దంపతులకి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా అందంగా ఉన్నాడు, కానీ పుట్టుకతో మోగవాడయ్యాడు వాడు. మునునొక పల్లెయందు పశుపోషణమున్ కృషియును ప్రవృత్తిగా తను మిథునముగా తను జాతుని చక్కని మేనివాని ఏ ఘనతర కిల్బిషాంబుధి విగాహితుడయ్యనో పూర్వజన్మమందున అతడీ భవంబునను నోరడవాయగ వందే కుందునన్. పూర్వం ఒక పల్లెటూళ్ళలో పశుపోషణం వ్యవసాయం తమ వృత్తిగా జీవితం సాగించే ఇద్దరు రైతు దంపతులు ఉన్నారు. వారికి చక్కని అందమైన శరీరం కలిగిన ఓ సుందరాంగుడైన కొడుకు పుట్టాడు. ఏ పూర్వజన్మ పాపము, ఏ జన్మలో ఏ మహాపాపం అనే సముద్రంలో ఉరిగాడో ఈ జన్మలో వాడికి నోరు లేకుండా పోయింది, మోగవాడు అయ్యాడు. వాళ్ళు ఏమనుకున్నారు, వీడు కుర్రాడు చూస్తే బంగారంలో ఉన్నాడు, మన్మధుడులో ఉన్నాడు, కానీ నోరు లేదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తున్నా వీడికి మాట రావట్లేదు, ఒక్కడే కొడుకు అనుకుని సంతోషిస్తున్న సమయంలో అశనిపాతంలా వీడు మోగవాడనే విషయం తెలిసింది, మనం ఏం చేసామో మన కర్మ ఏమిటో అని ఏడ్చారు.
అలా రోజు రోజుకి వీడికి చదువు లేకపోవటం వల్ల మాట లేకపోవటం వల్ల కూమిలిపోతూ ఉన్న సమయంలో వీడికి అంతకంతకీ వయసు పెరుగుతూ ఉండగా ఆ ఊళ్ళోకి పురాణం చెప్పటానికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఒక యోగిని మాత. ఆవిడ ఎలా ఉందట, భువన భవన దీపం బోయనంజాలు మోమును. ఆవిడ ముఖం ఈ భువనములనేటటువంటి భవనమునకు వెలుతునిచ్చే దీపంలో ఉందట. ఈ లోకాలన్నిటినీ వెలిగించేటటువంటి ఒక గొప్ప లైట్లో ఉంది, దీపంలో ఉందట ఆవిడ ముఖం. వివిధ నిగమ విద్యా వేదినానొప్పు మోమున్, వేదముల యొక్క సారం ఆవిడ ముఖమా అన్నట్టుగా ఉంది. అంటే ఆవిడ మాట్లాడితే వేద సమ్మతమైన మాట మాట్లాడుతోంది, ఆవిడ ముఖంలో గొప్ప కాంతి ఉన్నది, శరీరం పగడాల కాంతితో ఉంది. అంటే బహుశా అమ్మవారు ఉపాసకురాలు కాబట్టి శరీరము నుంచి పవడప్పు కాంతులు వస్తున్నాయి. అటువంటి ఒక మహాత్మురాలు ఆ ఊళ్ళోకి వచ్చి దాదాపు ఆ ఊళ్ళో ఓ 30 రోజులు 40 రోజులు అమ్మవారి చరిత్ర ప్రవచనంగా చెప్పింది. ఆవిడ చాలా గొప్పది, ఆవిడ ఎవరి ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో వాళ్ళకి శుభాలు చేకూరుతున్నాయి అని ఈ రైతు దంపతులకు తెలిసింది. నేను క్లుప్తంగా 2 ముక్కల్లో చెబుతాను మీకు ఈ కథ అంతా. అప్పుడు వెంటనే వీళ్ళు తమ పిల్లవాడిని కూడా వెంట పెట్టుకుని ఏడుస్తూ ఆవిడ కాళ్ళు పట్టుకుని, తల్లి శ్రీ విద్యాస్వరూపిణి మమ్మల్ని కాపాడు, మాకు ఒక్కడే కొడుకు, ఈ దిక్మాలాడు ఏం కర్మమో కానీ మనిషి బాగానే బాగున్నాడు కానీ నోట్లో మాట్లేదు, మోగవాడు రక్షించు తల్లు అని ఏడ్చారు. అప్పుడు ఆవిడ ఒక క్షణం కళ్ళు మూసుకుని వాడి పూర్వజన్మ రహస్యం కనిపెట్టి, ఓ దంపతులారా, ఈ కుర్రవాడికి ఈ జన్మలో మాట రాకపోవడానికి ఒక కారణం ఉన్నది వినండి. వీడు పూర్వజన్మలో దక్షిణ గౌతమీ తీరంలో, దక్షిణ దేశంలో గౌతమీ తీరంలో పుట్టాడు. దక్షిణ దేశం అంటే మన తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక 4 కూడా దక్షిణ దేశమనే పిలువబడతాయి. అందులో గౌతమీ తీరంలో, గోదావరి తీరంలో పూర్వజన్మలో వీడు అక్కడ పుట్టాడు. గోదావరి తీరంలో పుట్టిన వీడికి ఏదో సంస్కారం వల్ల పాండిత్యం వచ్చింది. కవిత్వం రాసేవాడు, చక్కగా మాట్లాడేవాడు, హాస్యంగా మాట్లాడేవాడు, చమత్కారంగా ఉపన్యాసాలు చెప్పేవాడు, 10 మంది ఇచ్చిన డబ్బులు తీసుకునేవాడు, బతికేవాడు. జనం 4 క్రమక్రమంగా వచ్చాక నా అంత గొప్పవాడు లేడని అహంకరించాట. ఇలా వీడు అహంకరించి అందరినీ తృణీకరిస్తున్న సమయంలో అదే గోదావరి తీరంలో ఇంకో కొత్త పండితుడు హఠాత్తుగా బయటకు వచ్చాడు. వీడు హఠాత్తుగా ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టాడు, ఈ జనాలందరూ ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్ళడం మొదలెట్టారు, ఆయన తెగపోవడం మొదలెట్టారు. దాంతో వీడు గొళ్ళు మండిపోయింది. నేనేమో ఇంతకాలం ఉపన్యాసం చెప్పాను, నా దగ్గరికి జనాలు వస్తున్నారు అనుకున్నాను, యూట్యూబ్లో నాకు లైకులు కనబడుతున్నాయి, ఈ మధ్య నాకు లైకులు పోయి ఎటు వస్తున్నాయి, నాకు నిజ లైకులు, వాడికి లైకులు వస్తున్నాయి, కొత్త వాడు నాకు అంత జనం పడుతున్నారంటే వీడు గొళ్ళు మండిపోయింది. అందుకని వాడి మీద కక్ష కట్టాడు. తనదు ఉపన్యాసములకు వినవచ్చడి జనము మెంట విరులగుటయు, సజ్జనులజ్జగ భట్టును మిక్కిలి భక్తింజూచుటయున్ అసహ్యం బగుటన్. ఆ కొత్తగా వచ్చిన ఆయన పేరు మహేశ భట్టు, వీడి పేరు హరికరువుడు. ఈ హరికరువుడు అనేవాడు జనాలు వినడానికి వచ్చేవాడు వీడి దగ్గరికి తగ్గారు. హరికరువుడు ఉపన్యాసాలకు వచ్చేవాడు క్రమంగా మింటి విరులయ్యారు. ఆకాశ పుష్పాలు, ఆకాశ పుష్పం అంటే ఏమీ లేదు, వీడికి జనం తగ్గారట. ఆ కొత్తగా వచ్చిన మహేశ భట్టు గారి దగ్గరికి జనాలు ఎక్కువగా వెళ్ళేవారు, ఆయన తెగ పొగిడేవారు. దాంతో వీడు గొళ్ళు మండిపోయి తెగ తెట్టడం మొదలెట్టాడు. ఒకరోజు ఆయన ఏం చేశాట, గౌతమీ స్నానము ఘన పుణ్యదం మంచు పలికెను మహేశ భట్టు బుధుడు. గౌతమీ స్నానం చాలా మంచిది అన్నాడు మహేశ భట్టు. దాంతో వీడు గొళ్ళు మండిపోయింది. ఆయన వ్యతిరేకంగా మాట్లాడాలి కదా, వ్యర్థమా స్నానము వలదంచు వచిగిల్చే గర్వోన్నతుడు హరికర్వకు కవి. వేస్ట్, ఏ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, అందులో ఇసుక ఇసుక వస్తుందా అని తిట్టడం మొదలెట్టాడు ఆయన. మళ్ళీ ఒకరోజు ఆయన, గోవు చాలా మంచిది, మాతృదేవత కంటే గొప్పది, గోవు పూజ చేయండి అన్నాడు మహేశ భట్టు. వద్దు ఒట్టి పశువు గోవుకి పూజ చేయొద్దు అన్నాడు ఈయన. ఇవన్నీ నేను రాసిన పద్యాలు అన్నమాట. 9వ కథలో లక్ష్మీదేవి రచయిత రాయించింది, మానవ కథలో చిట్ట చివరి కథ ఇది, మాట సంపదల మాట. ఇంకా అక్కడి నుంచి వీడి కసి కేవలం వల్ల ఏమైంది, ఆయనేమో స్నానం చేయండి రెదులంటే ఈయన వద్దనేవాడు, ఆయనేమో గోవును పూజించండి అంటే ఈయన వద్దనేవాడు, ఆయనేమో దేవతా విగ్రహాలకి పూజ చేయండి అంటే రాతి విగ్రహాలను పూజించడం వ్యర్థం అనేవాడు. ఇలా రోజు రోజుకి వ్యతిరేకంగా తిట్టి 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 అంతకంతకి కసి పెరిగిపోయి కసిత ఏమైపోయిందట, ఈ విధినం మహేశ విభుదేంద్రుని నోటికి వచ్చినట్లు క్రోధావిల చిత్తుడై వదరియా హరికరుడు గుండెపోటునం తా విడిచని శరీరం పదం పడి నారక బాధలంది దుర్భావమునంది కర్మ పరిపాకము మీ గృహమందు చేర్పగా. ఈ విధంగా మహేశ భట్టును తిట్టి 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 తిట్టి
ఆ ద్వేషంతో గుండిపోటు చచ్చిపోయాడు. మహానుభావులు తిట్టడం వల్ల, ఆత్మస్థుతి చేసుకోవటం వల్ల, ఆ పాపం వల్ల ఏమైందిట, చచ్చి నరకానికి వెళ్ళి నానాయాతన పడి చివరికి మీ ఇంట్లో మోగవాడై పుట్టాడు. పూర్వజన్మలో మహాత్ముల్ని నోటికొచ్చినట్టు తిట్టడం వల్ల, ఈ గౌతమి స్నానాలు మొదలైన వాటిని విమర్శించటం వల్ల, గోవుని ఉట్టి పశువు అనడం వల్ల, దేవతా విగ్రహాలని రాతి ముక్కలు అనడం వల్ల, ఆ పాపం వల్ల ఈ జన్మలో మోగవాడయ్యాడు. వాడి కర్మ ఏమో మోగవాడిని చేసింది, మీకు ఒక కర్మ ఉంది కనుక ఈ కొడుకు పుట్టాడు. మీ ఇంట్లో ఎందుకు పుట్టాడు, మీకు కూడా ఉంది. మీ పూర్వజన్మలో మీ ఇంటికి ఒక విధవ స్త్రీ వచ్చింది, ఒక వైధవ్యం కలిగిన ఆవిడ, ఆవిడకి పాప కొడుకు, ఆ కొడుకు మోగవాడు. మీరు వాడిని ఎంతో వేడపడం చేసి, ఏ నీకు మొగుడు లేడు, ఉన్న కొడుకు కాస్త దౌర్భాగ్యుడు మొహం, వీడికి చదువు రాదు, నోరు లేదు, మోగవాడు అని ఆ మోగవాడిని వేడపడం చేశారట. మేరల్ పూర్వభవమునందున ఒక కామిన్యాత్మదున్ మోక ఎవ్వారైనన్ వినలేని భాషలను నవ్వం చేసిరి, ఆ పాపమే ఘోరంబై ఇటువంటి పుత్రకుని మీకుంత ప్రసాదించే సంసారం వన్నది ఆత్మకర్మ ఫలము వాక్యంబు నాలింపరే అంది ఆవిడ. మీరు పూర్వజన్మలో మోగవాడిని అవహేళన చేసి తిట్టారు, అందుకని ఏమైంది, ఈ దుర్మార్గుడు మోగవాడుగా మీ ఇంట్లో కొట్టడానికి గల కారణం మీరు మోగవాడిని ఏడిపించటం. అర్థమైందా, మీ పాపం ఇటువంటి కొడుకునిచ్చింది, వాడి పాపం వాడిని మోగవాడి చేసింది. ఇందులోంచి బయటపడడానికి సరస్వతి కవచం అని ఒకటి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతి కవచాన్ని లోకానికి అందించాడు. ఆది యుగంలో కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ కవచం చెబుతాను అని కవచం చెప్పింది. అది చదవగానే ఆ కుర్రవాడు చక్కగా మాట్లాడాడు. అక్కడి నుంచి ఈ మీదట ఎవరో ఇలాంటి పిచ్చి పిచ్చి వాడు వాగద్దని సలహా ఇచ్చి, ఒకవేళ ఎవళ్ళైనా పూర్వజన్మ పాపం వల్ల వాక్శుద్ధి లేకుండా పుట్టినా, లేక మోగవాళ్ళైనా, అటువంటి వాళ్ళని బాగు చేసే సరస్వతి కవచం చదవండి అని అమ్మవారు చెప్పి వెళ్ళిపోయింది. ఇది క్లుప్తంగా కథా సారాంశం. పూర్తిగా మీరు ఆ పద్యాలు తాత్పర్యం కూడా నేనే రాశాను కనుక మీకేమి శ్రమ లేకుండా హాయిగా చదువుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ జన్మలో అయినా వాక్శుద్ధి లేకుండా మహాత్ముల్ని నిందిస్తే దానివల్ల ఈ జన్మలో మన సాధన ఫలించదు. అగస్త్యుడి దగ్గర ఎప్పుడూ పరులను నిందించడం కానీ ఆత్మస్థుతి కానీ లేవు, శాస్త్రవాక్యములకు వ్యతిరేకంగా నడుచుకోవడం లేదు. అందుకే అగస్త్యుడు పిలిస్తే శివుడు పలికాడు, కుమారస్వామి పలికాడు, విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి పెళ్ళయ్యాక 6 నెలలు ఆశ్రమించాడండి, పద్మావతి శ్రీనివాసులు పరిణయం అయ్యాక. పూర్వకాలంలో క్షత్రియులకు నియమం ఉండేది తెలుసుగా మీకు, అది పెళ్ళయిన 6 నెలల వరకు కొండలు ఎక్కకూడదట. అందుకని దారిలో అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర శ్రీనివాస మంగాపురం దగ్గర ఉంటుందే, ఆ ఆశ్రమంలో ఉండి అప్పుడు కొండ ఎక్కారు వాడు. ఎక్కడి శ్రీనివాసుడు, ఎక్కడి పద్మావతి, వాళ్ళని 6 నెలల పాటు తన ఆశ్రమంలో ఉంచుకోగలిగాడంటే వాడు ఎటువంటి వాడై ఉంటాడు ఆలోచించండి. అగస్త్యుడండి, ఎవరైనా పిచ్చి పనులు చేస్తే తక్షణం శిక్షిస్తాడు ఆయన. పూర్వం ఇంద్రజుమ్రుడని ఒక మహారాజు ఉండేవాడు. ఈ ఇంద్రజుమ్ర మహారాజు గారు పరమ విష్ణు భక్తుడు. ఆయన తన భార్యల్ని తన భటుల్ని వెంట పెట్టుకుని మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. చెప్పేది మీకు మలేషియా అంటే ఆ రోజుల్లో మలయ పర్వతం, అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి, భార్యామణులారా నాకు ఇంక ఈ సంసారం మీద వ్యామోహం లేదు, హాయిగా నారాయణ నారాయణ అంటూ నారాయణుణ్ణి తలుచుకుని వైకుంఠానికి వెళ్ళాలనిపిస్తోంది, కాబట్టి సన్యాసం పుచ్చుకొని నేను మలయద్వీపానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోతాను. కానీ భార్యలు అన్నారు, ఏమంటే ఇంతకాలం మీతో ఉన్నాం, మీరు లేకపోతే మేము ఉండలేము, మీరు ఎక్కడికైతే అక్కడికే, మీరు కూడా మాకు వ్యవసాయ ఇప్పించండి, దిక్మాలు విజిటర్ వేసాక గ్రీన్ కార్డు ఇప్పించేసి మీతో పాటు పట్టుకోండి, మేము మీతో తపస్సుకు వస్తాం అన్నారు. అందుకని ఈయన ఏం చేశాడు, సన్యాసం పుచ్చుకున్నవాడు భార్యలకు కూడా సన్యాసం ఇప్పించాడు. సంసారంలోకి తీసుకెళ్ళడం కష్టం కాదు, సన్యాసం ఇప్పించడం పెద్ద కష్టం కాదుగా. అందుకని భార్యామణుల్ని కూడా సన్యాసంలో చేశాడు. ఇప్పుడు కొంతమంది పట్టులు వచ్చి, మహారాజా మీరు లేకపోతే మేము ఉండలేము, ఎంతకాలం మేము మీకు సేవ చేసాం, మీలాంటి మహానుభావులైన రాజుల పరిపాలనలో చల్లగా బతికాం, ఇప్పుడు మీరు లేకపోతే మేము ఉండలేము, మాకు కూడా సన్యాసం ఇప్పించి మీతో పట్టుకుపోండి అన్నారు. ఇప్పుడు రాజుగారికి పెద్ద సమస్య అయింది. రాజుగారు సన్యాసం పుచ్చుకుంటే భార్యలు సన్యాసం పుచ్చుకుంటా ఉన్నారు, భటులు పుచ్చుకుంటా ఉన్నారు. ఆయనకి వాళ్ళందరి మీద అభిమానం కనుక అందరినీ వెంట పెట్టుకుని మలయ పర్వతానికి వచ్చాడు. ఆయన ఓ బండరాతి మీద కూర్చుని ఓం నమో నారాయణ అయ్యనే వట్ట, ఓ పక్కన భార్యలు మరో పక్కన భటులు కూర్చునేవారట. ఈ విధంగా మంది మార్పులంతో తపస్సుకు వెళ్ళిన మహారాజు ఆయన. నిజానికి నేను నాలాంటి వాడు, నేను తపస్సు కడతానంటే రస్తలే
అబ్బే గురువు గారు మీరు సన్యాసం కూర్చున్నా పర్లేదు, కావాలంటే మీకు బిజినెస్ క్లాస్లో టికెట్ ఇస్తాం కానీ మేము బిజీ అండి మేము రావండి అంటారు. అంటే అలా అంటారు అంటారు కానీ మీరు మహాత్ములు వస్తారులేండి, మిమ్మల్ని ఏదన్నా అంటే ఆ పక్కన వాడికి అడుగు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మొత్తమంది ఎంతమందిని వెంట పెట్టుకుపోయి ఆ పుణ్యాత్ముడు అక్కడ తపస్సులో ఉన్నాడు. కొంతకాలం పోయేసరికి నారాయణాష్టాక్షరి మంత్ర ప్రభావం వల్ల ఈ రాజుగారికి ఏమంటే దయపోవడం మొదలెత్తింది. ఆయన ఎక్కడ పడితే అక్కడ విష్ణువుని చూడగలిగేవాడు. ఇదిగో నువ్వు బ్రతుకుతావు అంటే చచ్చినోడు బతికేవాట, నువ్వు చస్తావు అంటే చచ్చిన బతికినోడు చచ్చిపోయేవాట, అంత వాక్శుద్ధి వచ్చింది. ప్రతి ప్రాణిలోనూ విష్ణువు ఆయనకి దర్శనమిచ్చాడు. దాంతో విష్ణు దర్శనం అయ్యింది, వాక్శుద్ధి వచ్చింది, మహిమ వచ్చింది. దాంతో జనాలు ఏమన్నారు, ఈ మహారాజు ఎంత తపస్యాడి, ఆయన ఏమంటే అయిపోతుంది, అసలు ఈయనే విష్ణువు, ఎక్కడో ఉన్నాడు విష్ణువు అనుకుంటున్నాం, మా రాజుగారే విష్ణువు అంట మొదలెట్టాను. ఇలా పొగిడేవాళ్ళతో డేంజర్ గుర్తుపెట్టుకోండి. ఈ జనాలు ఏం చేస్తారంటే పాప వాళ్ళ భక్తి కొద్ది ఇలా పొగుడతారు, ఏ మీకేముందండి మీరు మహానుభావులు అండి, అసలు మీరే దేవుడు అండి, మీకు దేవుడు ఎందుకండి అంటారు. నేను నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తుంటే ఓ రోజున మా గుళ్ళో మీరెందుకండి గ్రహాలను కూడా మీరే నిలబెడతారండి అన్నాడు వాడు వచ్చి. నిజంగా మనం పిచ్చాడు అయ్యి అలాగే నిజంగా పోలు, నేనే గ్రహాలు అనుకున్నావా, వాళ్ళు ఎత్తు ఆగ్రహం వచ్చి వాడు కొడతారు దెబ్బ మళ్ళీ వీడు వెళ్ళిపోతాడు. మీరు చూడండి ఎక్కడన్నా ఈ గుళ్ళు కట్టేటటువంటి పెద్దలు గుళ్ళల్లో అర్చన చేసేవాళ్ళం మాలాంటి వాళ్ళం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే జనముల యొక్క లక్షణం పొగడ్డం. అదే మీకే ఉందండి మీరే లక్ష్మి మీరే సత్యనారాయణ అని నన్ను పొగిడేస్తే నేను నిజంగా సత్యనారాయణ స్వామిని కావాలనుకుని నేను ఏదంటే అయిపోతుంది అన్నారా. ఆ తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే వీడికి మంగళం పడతాడు దేవుడు. భక్తులు ఎప్పుడూ కూడా భక్తితోటి శిష్యులు కనుక గురుగారు మీరు నిజంగా దేవుడు అంటారు అది వాళ్ళ లక్షణం, వీడు మాత్రం లోపల ఇదంతా ఈశ్వర అనుగ్రహం అనుకోవాలి. అలా అనుకోబుద్ది ఇదిగా మీరు నాలుగు సార్లు పొగిడితే నాకు నిజంగా అలా అనిపిస్తున్నారన్నమాట. ఓహో మీరే వ్యాసులు అని పొగిడితే నేనే వ్యాసుడు, ఇంక వేసరే వ్యాసుడు లేడు అంటాను నేను. ఇది మానవ లక్షణం, నేను నా గురించే చెబుతాను ఇతరుల గురించి చెప్పడం ఎందుకు మళ్ళీ. కాబట్టి ఈ పిచ్చి లక్షణాలు కనుక ఎవరికైనా వచ్చాయో వాడు భ్రష్టుడు అవుతాడు. వాల్మీకి మహర్షి దగ్గర నేర్చుకోవలసిందది. ఎంతోమంది వచ్చి బ్రహ్మే వాల్మీకి రూపంలో పుట్టాడు నువ్వే రాసేవయ్యా రామాయణం అని పొగిడితే నేను రాయలేను ఆయన బ్రహ్మగారు రాయించాడు అన్నాడు. ఆయన ఎప్పుడూ నేను రాశానలేదు. ఆయన నిరహంకార స్థితి చాలా గొప్పది, కానీ కొంచెం దురహంకారం వచ్చింది. నేను నిరంతర నారాయణ స్మరణ పరాయణుండి కనుకనే నారాయణుడు నాలో చేరాడు, నేనే విష్ణువుని, అసలు మహారాజంటే విష్ణు స్వరూపుడు, అందుకే నేను ఏదంటే అది అవుతుంది అనుకున్నాడు. ఇక్కడి నుంచి అందరినీ తక్కువగా చూడటం మొదలెట్టాడు. మొదట్లో పెద్దలు వస్తే గౌరవించేవాడు, ఇప్పుడు గౌరవించడం మానేశాడు. ఎందుకని తానే గొప్పవాడిని అనుకుంటాడు కనుక. ఎవరైనా వస్తే వచ్చారా కూర్చోండి అనేవాట. ఎంతో పూర్వం ఎవరైనా వస్తే పెద్దలు లేచి నిలబడి నమస్కరించేవాడు, ఇప్పుడు నమస్కరించడం మానేశాడు. ఎందుకంటే వీడే దేవుణ్ణి అనుకుంటాడు కనుక. సాధారణంగా వచ్చిన వాడు పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయారట. చూద్దాం వీడి అహంకారానికి ఎప్పుడో దేవుడే పొడతాడు లేనని. ఒకనాడా నృపుడచ్చుతు మనములో ఊహిముంపుతున్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలసెజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం విచ్చే భూవల్లభ. ఒకనాడు ఈ రాజుగారు రోజు లేగి హాయిగా స్నానం చేసి బండరాతి మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్ర జపం చేస్తున్నాడు. ఎంతలో తీర్థయాత్రలు చేస్తూ ఆ మలయ ద్వీపానికి మహానుభావుడు అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు ఈశ్వర స్వరూపుడు, అక్కడికి రాగానే లేవలేదు. లేవక పూజింపకయున్న లేవలేదు, నమస్కారం చేయలేదు, పూజించలేదు. ఇదివరకు ఎప్పుడైనా ఆయన వస్తే అబ్బో అగస్త్యుడు వారు వచ్చారా అని తక్షణం లేచి ఆయనకు ఆసనమిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తు మీద తొలుగురు పూజించేవాడు. ఇప్పుడు నేనే దేవుణ్ణి అనుకోవడం మొదలెట్టాడు కనుక ఆవాడు మొహం వాడు వస్తే నేను లేవడం ఏమిటో అనుకున్నాడు ఈయన. అందుకని లేవలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. అప్పుడప్పుడు మాకు కూడా అనుభవాలు జరుగుతాయి. 2011లో వచ్చినప్పుడు ఒక ఇంటికి అడగానే కాళ్ళు తీసుకెళ్ళి బంగారపల్లెలోనూ వెండిపల్లెలో పెట్టి అడిగారు. 2018లో వచ్చేసరికి
బాగున్నారండి వానమంటారండి అని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆయన కొత్త ఇంద్రజమున మహారాజు. ఇంద్రజమున మహారాజులు అన్ని చోట్ల ఉంటారు. ఈ దిక్కుమారిన అహంకారం ఉంది, దీని అంత ప్రమాదం పరగట్లేదు. మన తలకాయ ఎంతండి, మన బతుకు ఎంతండి? నేను ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ఒకసారి మనకి ఏది ఇచ్చాడో దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే ముందు ఈ దురహంకారం నుంచి బయటపడాలి. మీకు తెలుసు కదా, ఓసారి మహానుభావుడు ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాత అని ఒక రాజు ఉన్నాడు. ఈ మాంధాత కొడుకుల్లో పెద్ద ఆయన పేరు ముచుకుందుడు. ఆయన పేరు ఏంటి? ముచుకుంద మహారాజు. ఆయనే కాలయవ నుండి భస్మం చేశాడు. ఈ ముచుకుంద మహారాజు ఋషులు ఎవరు కనబడినా తల వంచి నమస్కరించేవాడట. ఎవరు కనపడినవండి ఇలా వంచేసేవాడు తల. ఒక రోజున ఈ ముచుకుందుని యొక్క మంత్రుల్లో ఒక మంత్రి అన్నాడు, మీరు మహారాజు అండి, రాజుగారి పదవికి ఒక విలువ ఉంటుంది, దాన్ని తాకట్టు పెట్టి అడ్డమైన వాడికి దండం పెడతారు ఏంటండి తల వంచి అన్నారు. అంటే కమ్యూనిస్ట్ లాగా. అనగానే రాజుగారు మొదట్లో పట్టించుకోలేదు కానీ అస్మాను మీరు పదే పదే, ఏమండి మీరు మహారాజులండి, మహారాజు గారి పదవికి ఒక విలువ ఉంటుందండి, మహారాజులు అడ్డమైన వాడికి తల వంచి నమస్కరించకూడదండి అని రోజు అంటూ ఉంటే విసిగిపోయే రోజు ఏం చేశాట మంత్రి ఇలా రా అన్నట్ట. మంత్రి గారు వచ్చారు. ఇవాళ నేను పని చెబుతాను అర్జెంటుగా చేసి పెట్టానట్ట. చేస్తానండి అన్నాడు మంత్రి. ఒక పులి తల, ఒక మేక తల, ఒక మనిషి తల, ఈ మూడు తలలు చచ్చిన వాటికి తీసుకొచ్చి ఇవి బజారులో అమ్మి డబ్బులు పట్టుకురా అన్నట్ట. ఈయన బజారుకి వెళ్ళాడు. సాయంకాలానికి వెర్రిమొహం వేసుకొచ్చాడు. ఏం మంత్రి చెప్పిన పని చేసావా అన్నాడు ముచుకుందుడు. కొంత చేశానండి కొంత చేయలేదండి అన్నట్ట. ఏం చేసావు ఏం చేయలేదు అన్నాడు రాజుగారు. పులితలకాయ అలంకారానికి పనికొస్తుందని ఒక ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నట్ట. ఇంటికి పులితలకాయలు తగిలించుకుంటారులేండి. ఇక మేక మోసం ఇష్టం వచ్చిన వాడు ఉంటాడు కదా మేకతల. హైదరాబాద్ పాత బస్తీలో వాడు మనిషి తలకాయ కొనుక్కుంటారులేండి వాడు. ఏమో మేక తలకాయలు కొనుక్కోవడం ఆశ్చర్యం ఉంది కాబట్టి మేక తలకాయ వాళ్ళు కొనుక్కున్నారు. ఇంక ఈ మనిషి తలకాయ నమ్ముదామని ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీనివాస్ గారు కొంటారంటే అమ్మో మనిషి తలకాయ మా ఇంట్లో వద్దు బాబో అన్నారు. ఇలా ఎవడు చూసినా మనిషి తల ఎవడు కొనుక్కోవట్లేదు. మనిషి తలకాయని సాధారణంగా ఎవరు కొంటారు? ఏ పరిశోధకులు డాక్టర్లు తప్ప ఎవడు పెడితే వాడు కొంటారు కదా. అంటే ఇప్పుడంటే ఎవడు పెడితే వాడు కొంటారు కదా. పూర్వం కొట్టడానికి భయపడేవారు. ఇంట్లో మనిషి పుర్రెం తగిలించుకునేవాడు ఎవడో ఉండేవాడు కాదు. ప్రతివాడికి మనిషి శరీరం ఇంట్లో ఉంటే భయం అన్నమాట. మీరు చూడండి ఎక్కడన్నా ఇంట్లో అస్థిపత్రం పెట్టుకుంటారేమో, ల్యాబ్లో పెట్టుకుంటారు కానీ ఇంట్లో పెట్టుకోరు. ఇంట్లో పులి చర్మం పెట్టుకుంటారు, జింక చర్మం పెట్టుకుంటారు. ఎంత పద్మాగర్ గారి శరీరం రేపొద్దున విడిచిపెట్టాక మీ ఇంట్లో ఎవడో పెట్టుకుంటాడేమో చూడండి. అమ్మ బాబోయ్ శవాన్ని ఇంట్లో పెట్టుకోవడమేనా అంటారు. అందుకని ఒక్కడు కొనలేదట ఈ తల. మనిషి తలకే ఒక్కడు కొనలేదు మహారాజా అన్నాడు. చూసావా మంత్రి, ఒక పులి తలకి అంటే క్రూర జంతువు తలకి ఉన్న విలువ, ఒక సాధు జంతువు అయిన మేక తలకి ఉన్న విలువ ఈ బోడి పుర్రికి లేదు. ఇదేనయ్యా మానవ జీవితం. మనిషి బతుకున్న కాసేపే వాడితో పాటు కూడా తిరుగుతారు. వాడు చచ్చాడంటే పెళ్ళం కూడా పక్కన ఉండాలని భయపడిపోతుంది. అమ్మో ఆయన శరీరం అలా ఉందండి బాబు ఆయన ఉండలేనంటుంది. ఏమండి మీరు లేకపోతే ఉండలేనండి అని చీవుడు పక్కనేసి కాస్త కాఫీ పట్టరంటరా ఏడవాలంటుంది. ఇటువంటి ఏడవడానికి వాడు కాఫీ తగ్గితే కానీ ఏడుపు రాదు. అలా ఈ సృష్టిలో ఎంత ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కుళ్ళిపోతున్న ఆ శరీరాన్ని చూచి ఒక్కడైనా దగ్గరికి వస్తాడు రాడు. మానవ శరీరం జుగుప్సాకరమైనది. జంతు కళేవరములకు జంతువుల యొక్క చర్మములకు జంతువులకు ఉన్న విలువ ఈ మానవ కళేవరానికి లేదు. ఈ బోడి తలకాయ ఎవడూ కొనని దరిద్రపు తలకాయని నేను ఋషుల దగ్గర వంచి నమస్కరిస్తే నీకేమి నష్టం అన్నట్టు. పనికి మారిన పుర్రే ఇలా తల వంచి నమస్కరిస్తే నీకేమి నష్టం? ఇది పనికిరాదు కానీ ఇతరులకు నమస్కరిస్తే పెద్దలకి ఈ తల వంచి నమస్కరిస్తే దీనికి విలువ పెరుగుతుంది. శిరస్సు దేని వల్ల శోభిల్లుతుంది? పెద్దలకి నమస్కరిస్తే శోభిల్లుతుంది. ఏ కంచిపేటాధిపతుల దగ్గరికి వెళ్ళాం, గణప సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళ్ళాం, భారతీయ తీర్థ మహాస్వామి దగ్గరికి వెళ్ళాం, ఈ తల వంచండి, పూర్తిగా సాష్టాంగపడి నమస్కరించండి. మన అదృష్టవశత్తు అలాంటి మహానుభావులు గురువులు దొరికారు అనుకోండి, పడిపోండి ఏం పర్వాలేదు, సాష్టాంగపడి పడండి. ఎవడో ఒక మహానుభావుడు అద్భుతంగా పురాణం చెబుతున్నాడు పడండి, నష్టమే లేదు. అక్కడ తల వంచి నమస్కరించండి. మన పాండిత్యం మన సంపదలు వీటిని గర్వించి ఈ గర్వంతో తల వంచకపోతే ఆ తల ఎలా వంచాలో అలా చేస్తాడు భగవంతుడు. కాబట్టి దురహంకార స్థితి నుంచి బయటపడాలి. ఇప్పుడు ఈ రాజుగారు లేవలేదు, అగస్త్యుడు చూచి పూజించలేదు, దాంతో ఆయన కోపం వచ్చింది. ఎప్పుడూ దానికి కోపం వచ్చింది, అందుకే నవ్యక్రోధుడై కొత్త కోపం తెచ్చుకున్నట్ట. నిత్యం కోపం పొందడు ఆయన. రోజు ఉన్న కోపం అయితే ఎప్పుడు కోపిష్టి వాడైతే వాడిని ఎవరు పట్టించుకుంటాడు? ఈయనకి ఎప్పుడూ రాదు, ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించటానికి మాత్రమే కోపం తెచ్చుకుంటాడు. అలా కోపం తెచ్చుకొని మూఢా అంటే ఓ మూర్ఖుడా అన్నాడు ఇంద్రజమునండి. పాండిత్యం లేదు కనుక ఇప్పుడు పండితుడు అయితే పెద్దలకి నమస్కరించేవాడివి, పెద్దలని తిరస్కరించేవు గనక నువ్వు మూఢుడివి. రెండవది లుబ్ధ అన్నాడు. లుబ్ధుడు అంటే బోయేవాడు, అడవుల్లో తిరిగే బోయేవాళ్ళకి వేద మర్యాదలు తెలియవు. నువ్వు అలాగే ఈ అడవిలో తపస్సుకు వచ్చాక బోయేవాడు అయిపోయినట్టున్నావు, అందుకే నేను వస్తే నమస్కరించలేదు. కాబట్టి నువ్వు కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం ఇచ్చే భూవల్లభ గజరాజు అయి పుట్టు అన్నాడు. వెంటనే ఏమైపోయింది? కరినాథుడయ్యన అతడు కరులైరి భటాదులల్లా. వెంటనే ఆయన గజరాజుగా మారిపోయాడు. ఆయన భటులు మగ ఏనుగులయ్యారు, భార్యలు ఆడ ఏనుగులయ్యారు. ఎప్పుడైనా తనతో పాటు సన్యాసం ఇచ్చి అందరిని తీసుకురావడం వల్ల ఈయనకు వచ్చే శాపము ఈయనకు వచ్చే శుభాలు అన్నీ తగులుతాయి. శుభాలు ఎలా ఉన్నా శాపం ఈయనతో పాటు వాళ్ళు అనుభవించారు. ఆయన గజరాజు అయ్యాడు, భార్యలు కరిణీమణులయ్యారు, భటులు ఏనుగులయ్యారు. మునిపతి నవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోని జననం వందెను విప్రులగని అవమానంపదగదు ఘనపుణ్యులకు. అంతటి మునీశ్వరుణ్ణి, మహాత్ముణ్ణి, అగస్త్యుణ్ణి అవమానించి ఆ పాపం వల్ల ఇంద్రజమున మహారాజు గజేంద్రుడయ్యాడు. చూశాను. ఆ తర్వాత మొసలి పట్టుకుంది. మొసలి పట్టుకుంటే పూర్వజములో హరిభక్తుడు కనుక పాహి పాహి అంటే మళ్ళీ విష్ణు వైకుంఠం నుంచి వచ్చి చక్రం వేసి మొసలిని సంహరించి గజేంద్ర మోక్షం చేశాడు. గజరాజు గారికి విముక్తి కలగజేశాడు. అగస్త్య మహర్షి శాపం అది. గజేంద్ర మోక్షం ఎదురుకు మనకి ఇక్కడ చెప్పుకున్నప్పుడు చెప్పాక చివరిలో. కాబట్టి అగస్త్యుడు దుష్ట శిక్షకుడు కూడా. ఎవరికైనా అహంకారం వస్తే నెత్తి మీద ఒట్టి శాపం పెట్టి వాడిని అదుపులో పెడతాడు. ఓసారి కాలకేయులు, నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు పుట్టారు. వీళ్ళంతా కశ్యప ప్రజాపతి సంతానం. భార్య దారి కశ్యప ప్రజాపతి గారికి ఎన్ని రకాల భార్యలు, ఎన్ని సంతానాలు. మొదటి భార్య అదితి వల్ల ఆదిత్యులు దేవతలు పుట్టారు. రెండవ భార్య దితి, దితి వల్ల హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, వజ్రాంగుడు మొదలైన దైత్యులు పుట్టారు. మూడవ భార్య మరొక ఆవిడ ఉన్నది. అమ్మో ఆవిడ పేరు సాలకటంకట. అదిగో ఆవిడ పిల్లలు ఈ కాలకేయులు. కాలకేయులు అనేవాడు 3 కోట్ల మంది ఉండేవారట. 10,000 మంది ఏమో నివాత కవచులు, 3 కోట్ల మంది కాలకేయులు. ఈ కాలకేయులు అనే రాక్షసులు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళారు. ఈ దేవతలతోటి ఘోర యుద్ధం జరిగింది. దేవతలు వాళ్ళని చితకొట్టి పారేస్తే వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి ఒకప్పుడు బ్రహ్మ ఒక వరం ఇచ్చాట. మీరు నీళ్లల్లో మురిగినంత వరకు ఎవరికీ కనపడరు, ఒడ్డు మీదకి వస్తేనే కనపడతారు, నీళ్లల్లో దాక్కుంటే మిమ్మల్ని ఎవరూ చూడలేరు అని వరం ఇచ్చాట. అందుకని వాళ్ళు ఏం చేశారు, దేవతల చేతిలో ఓడిపోగానే సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో దాక్కున్నంత వరకు వాళ్ళు ఎవరికీ కనపడరట. సముద్రంలో అడుగును ములిగితే అదృశ్యం అయిపోతారు. దాంతో దేవతలు వీళ్ళని చంపడానికి వెంటబడితే వీళ్ళు సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో ఉంటే కనపడరు, కనపడకపోవడంతో దేవతలు వాళ్ళని చంపలేక చావగా మిగిలిన వాళ్ళు పోలే అని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేశారు, ఐసర మధ్య మనకి ఈ శక్తి ఉందనే విషయం ఎంతకాలం మర్చిపోయాం. మనం సముద్రంలో ఉంటే ఎవరికీ కనబడం, కనబడకపోతే చంపలేరు మనల్ని. కాబట్టి ఇతరులను చంపి మనం చావకుండా ఉండాలంటే ఈ నీళ్లే మనకి దిక్కు అనుకున్నారు. అనుకుని సముద్రంలో దాక్కోవడం, హఠాత్తుగా నీళ్లలోంచి బయటకు వచ్చి ఒడ్డు మీద పడి జనాల్ని గుళకరాళ్లలాగా నదిలేయటం, శనగపప్పుల్లా నంచుకు తినడం, వేరుశనగ గుళ్ళు పల్లీలు అంటారు సరే, వాటి శుభ్రంగా వేయించుకుని కాస్తారు, అందులో ఎంత ఉప్పు కారం వేసుకుంటే భలే ఉంటాయి. అలా ఈ జనాలందరినీ కరకరకర నదిలి తీసి మళ్ళీ దాక్కునేవారు. అప్పుడప్పుడు దేవతల మీద పడి దేవతలను తుక్కు కింద కొట్టి అప్సరసల్ని ఎత్తుకొచ్చి మళ్ళీ సముద్రంలో దాక్కునేవారు. దాంతో దేవతలకి తలనొప్పి వచ్చి పడింది. ఈ దుర్మార్గులు ఒడ్డు మీద ఉంటే యుద్ధం చేసి చంపుతాం, హఠాత్తుగా ఎప్పుడు ఏ మూల నుంచి వస్తారో తెలియదు, మన మీద పడతారు, మన ఆడవాళ్ళు ఎత్తుకుపోతున్నారు, తీరా పట్టుకోకపోతే సముద్రంలో దక్కుంటారు, సముద్రంలో ఉంటే కనబడరు, వీళ్ళతో చావు యాత్ర వచ్చిందనుకుని వీళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ ఈ రాక్షసుని జయించడం ఎలాగా అని అడిగితే, సముద్రంలో దక్కున్నంత వరకు వాళ్ళు ఏం చేయలేరు, మీరు సముద్రం లేకుండా పోతే వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడు వాళ్ళని చంపచ్చు అన్నారట బ్రహ్మగారు. గొప్ప కథగా చెప్పావయ్యా బాబు, సముద్రం ఉన్నంత వరకు వాళ్ళు అందులో దక్కుంటే వాళ్ళు ఏమవరా, సముద్రం లేకపోతే వాళ్ళు బయటకు వస్తారా, సముద్రం లేకుండా ఎలా ఉంటుంది, సముద్రం అంటే ఇది ఏమన్నా ఇంట్లో ఉన్న నీళ్ళ తోడేయడానికి బయటికి గట్టిగా లెట్టిని పుడిగిపోతేనే మళ్ళీ బయట వాడిని ఎవడో పిలిచి దాన్ని బయటికి తీయడానికి తలప్రాణం తప్పొస్తుంది క్లీన్ చేయడానికి. అటువంటిది ఇంత సముద్ర జలమును ఎలాగ తోడడం అంటే మనస్సుంటే మార్గం ఉంటుంది. సముద్రంలో చుక్క నీరు లేకుండా చేసే శక్తి కలిగిన ఒక ఋషి ఉన్నాడు, ఆయన ఎవరో మీరే మీ దివ్య దృష్టితో కనిపెట్టండి అన్నట్టు బ్రహ్మ. వెంటనే వాళ్ళకి అర్థమైంది. వెంటనే అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చారు. అగస్త్య మహర్షి, నీవు విష్ణువు తర్వాత విష్ణువి, శివుడి తర్వాత శివుడివి, బ్రహ్మ తర్వాత బ్రహ్మవి, మహాత్ముడివి, త్రిమూర్తి ఆత్మకుడివి, మాకు పని ఉంది ఆ పని కోసం వచ్చామని. కానీ ఆయన, మీరు ఎందుకు పొగుడుతారో ఆ మాత్రం నాకు తెలుసులే, మీరు పొగిడినా నేనేం త్రిమూర్తి ఆత్మకుడిని అనుకోను, ఇంతకీ మీకేమిటి పని అన్నాడు. సముద్ర జలములలో కాలకేయులనే రాక్షసులు దాక్కున్నారు. వాళ్ళని మేము చంపాలంటే సముద్రంలో నీళ్లు లేకుండా ఉండాలి. నీళ్లు లేకుండా చేసే శక్తి నీకు తప్ప ఎవరికీ లేదని మా నమ్మకం. అందుకే మేము బ్రహ్మగా రాజ్యంతో నీ దగ్గరకు వచ్చాం. దయతో సముద్రం దగ్గరకు వచ్చి సముద్రం తాగేయకూడదా అన్నారట. ఒకసారి ఆలోచించండి, గ్లాసు నిండా నీళ్లు పెడితేనే ఒక చుక్క తాగి మళ్ళీ సగం నీళ్లు పక్కన పెడుతున్నాం మనం. ఓ థమ్సప్ బాటిల్ ఇస్తే తాగడానికి తలప్రాణం తక్కువస్తుందంటే అవరికి వాడు తాగేస్తారులేండి, వాడు ఎంత కాఫీ తగ్గుతారు, వాడు మహానుభావులు కొంతవరకు కాఫీ కప్పులు తగ్గుతారు, కానీ మొత్తం సముద్రం అంతా ఎలా తాగుతారులేండి ఎవరైనా? సముద్రం అది మజాకాయ, అదే మజాకాదుగా. ఆయన నవ్వి, సముద్రములో చుక్క నీరు లేకుండా చేస్తే చాలు అంతేనా అన్నట్ట. అవునండి అన్నారు. వెంటనే ఆయన సముద్రం దగ్గరికి వచ్చాడు. మొత్తం సముద్రం దగ్గరికి నోరు అలా తెరిచి ఆమ్మన్నట్ట, మొత్తం నీరంతా రోడ్లోకి వచ్చిందట, గడగడ తాగేసాట. ఒక్క డ్రాప్ లేదు, సముద్రం ఎండిపోయి ఇసుక కుప్పలు మిగిలి భూమి చుట్టూ ఉన్న మహాసముద్ర జలమంతా ఇంకిపోయింది. అప్పుడు అర్థమైంది దేవతలకు, ఓరి బాబోయ్, సముద్రం అంతా ఒక్క పుడిసిలతో తాగాడు కూడా, తాగడం కూడా. మీరు ఆచమనం చేస్తారు కదా రోజు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, సంధ్యావందనం చేసినా పూజ చేసినా ఏం చేస్తారు? ఆచమనం చేయాలి. ఉద్ధరణితోటి నీళ్ళు చేతిలోకి తీసుకుని ఓం కేశవాయ స్వాహ, మళ్ళీ రెండోసారి తీసుకుని ఓం నారాయణాయ స్వాహ, మళ్ళీ మూడోసారి తీసుకుని ఓం మాధవాయ స్వాహ అంటున్నారా? కానీ ఆయన మొత్తం సముద్రాన్ని ఓం కేశవాయ స్వాహ అంటే చేతిలోకి వచ్చిందంటే దాన్ని గుట్టుకు తగ్గట్ట, నారాయణాయ లేదు మాధవాయ లేదు, ఒక్క గుటుకుతో తగ్గట్ట. అందుకే మహాభారతంలో అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ వారు ఒక గొప్ప వచ్చిన రాశారు, అతి గంభీర్య విభూతి ఏక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదోచను అంటాడు ఆయన. మహామహిమతో ఏక చుడుక అంటే ఒక్కే పుడిసిలి ఇలా చెయ్యిలా మడత పెట్టి అందులోకి సముద్రాన్ని ఆవాహన చేశాట. ఆ మొత్తం సముద్రం అంతా ఒక్క పుడిసిల్లోకి వచ్చింది, దోసిట్లోకి వచ్చింది, దాన్ని గుటుక్కున ఒక్కేసారి తాగేశాడు. మళ్ళీ రెండు మూడవ పర్యాయములు ఆచమనం చేయడానికి కూడా నీళ్లు లేకుండా ఒక్క పుడిసిలితో తాగేశాట. ఏక చుళుక అహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడు, సముద్ర జలం అంతా ఒక్క పుడిసిలిలోకి లాక్కొచ్చి తాగిన మహాత్ముడు ఆయన అంటాడు. ఏం మహాశక్తి అండి అది, అంత సముద్రం ఆహ్వానించగానే చేతిలోకి వచ్చింది, వచ్చింది ఒక్క గుప్పిట్లోకి లాగాడు, ఒక పుడిసిల్లోకి తీసుకున్నాడు, కేవలం ఆ చేతిలోకి తీసుకున్నాడు, గుటుక్కు తాగేశాడు. గుటకాయ స్వాహ, ఇక నారాయణాయ కేశవాయ మాధవాయ లేదు. అప్పటికి అర్థమైంది దేవతలకి, ఓరి దేవుడు అయ్యేది తలుచుకుంటే క్షీర సముద్రం వంటి సప్త సముద్రాలు తాగేస్తాడరా, ఈయన పొరపాటు కూడా దేవలోకానికి పిలిచి భోజనం పెడతాం అనకూడదు, ఇక మనకు అమృతం చుక్కకూడదు అనుకున్నారు వాళ్ళు. పద్మాగ్రిగా నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టమంటే ఒకసారి అగస్త్యుడి పిలిచి భోజనం పెట్టండి, మీకు అప్పుడు మళ్ళీ తృప్తి తీరుతుంది. ఇదేమన్నం తినమండి, ఇదేం పప్పు వేసుకోవడం అండి అని నాతో చెప్పినట్టు కాదు, ఒక్కసారి అగస్త్యుడిని ఆహ్వానించి మీ ఇంటికి భోజనాన్ని పిలిచి ఆయన తృప్తి పరిస్తే అప్పుడు కనపడతాను, ఆయన కనపడటం నేను కనపడుతున్నాను. ఈ విధంగా సముద్ర జలం అంతా ఎప్పుడైతే మొత్తం నిశ్శేషమైపోయిందో రాక్షసులకి ఆచ్ఛాదన లేక బయటపడ్డారు. బయటపడిన వాళ్ళని చావుగట్టి చంపారేశారు. దేవతలు చాలామందిని చంపారు, మిగిలిన వాళ్ళు దేవతల కాళ్ళు పుచ్చుకొని, దేవతలారా మేము ఎవరికి అపకారం చెయ్యం, మమ్మల్ని వదిలిపెట్టండి బాబోయని శరణుకి వచ్చితే మళ్ళీ దేవతలు జాలిపడి శరణు అన్న వాళ్ళని కరుణించాలి, చంపకూడదు కనుక వదిలేశారు. ఈ విధంగా దేవతలు రాక్షస పీడ నుంచి బయటపడ్డారు. బయటపడి ఇప్పుడు మళ్ళీ అగస్త్యుని దగ్గరకు వచ్చి, ఇందాక నీళ్లు తాగేశాం, సముద్రంలో నీళ్లు లేకపోతే చాలా ఉపద్రవం వస్తుంది ప్రపంచానికి, వేసవి కాలంలో సముద్ర జలం ఆవిరై మేఘాలు అవ్వాలి, ఆ మేఘములు చల్లగాలికి మళ్ళీ వర్షం కురవాలి, ఆ వర్షం నదుల నీ రీతిలో ప్రవహించాలి. నదులలో నీరు ఉండాలంటే మేఘాలు ఉండాలి. ఎప్పుడు కూడా నీరు వేసవకాలంలో ఆవిరవుతుంది, అది మేఘం అవుతుంది. మేఘం చల్లగాలికి వర్షిస్తుంది. ఈ వర్షజలం ఇటు నదులను సమృద్ధిగా ఉంచుతుంది, చెరువుల్ని నింపుతుంది, భూగర్భ జలాన్ని పెంచుతుంది. అప్పుడు మళ్ళీ ఈ నదీ జలాలు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ సముద్ర జలం ఆవిరవుతుంది. ఇది ఒక జలచక్రం, వాటర్ సైకిల్. ఇది సృష్టి నియమం. ఇప్పుడు సముద్రంలో నీళ్లు లేవు, దాంతో జలం ఆవిరయ్యి మేఘం అవ్వదు. మేఘములు లేకపోతే వర్షములు ఉండవు, వర్షములు లేకపోతే పంటలు ఉండవు. నదులలో నీరు లేకపోతే ప్రజలు అల్లాడిపోతారు. దయతో మళ్ళీ తాగిన సముద్ర జలం అంతా సముద్రంలో వదిలిపెట్టంటే ఇంక వదలడానికి ఏం లేదు, తాగ్గానే మొత్తం డైజెషన్ అయిపోయింది అన్నాడు. జీర్ణం అయిపోయింది, ఒక్క చుక్క కూడా లోపల లేదు కడుపులో, అంతా తాగేసాను అంతా జీర్ణం అయిపోయింది అన్నాడు. డైజెషన్ పవర్ అంటే అది. అంటే పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ అంటాడు, కాఫీ తాగితే గ్యాస్ ట్రబుల్. మనకి ఏం మనుషులు ఉండి మనం అగస్త్యులాగా శక్తులు పొందాలి, ఆరోగ్యవంతులు అవ్వాలి. పాపం డాక్టర్లు అంతా బాధపడతారని కానీ లేకపోతే అగస్త్యుని వెళ్ళి పిలిచేవాడు మీకోసం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చివరికి, ఎలాగండి అంటే కొద్ది రోజుల్లో భగీరథుడని ఒక మహాత్ముడు వస్తాడు, ఆయన మళ్ళీ గంగని భూమికి తీసుకొస్తాడు. అప్పుడు ఈ సముద్రం మీదుగా మళ్ళీ ప్రవహించి సముద్రాన్ని తన జలంతో గంగ నింపుతుంది, పూర్వంలో సముద్రం తయారవుతుంది అన్నట. మళ్ళీ భగీరథుడు గంగని దించేదాకా మధ్యలో కొంతకాలం సముద్ర జలములు లేక ప్రజలు నానాయాత్ర పడ్డారు, అధోగయాత్ర వచ్చింది మళ్ళీ. అందుకే శీఘ్ర కాలంలో భగీరథుడు గంగని తీసుకురావాల్సి వచ్చింది. ఇది అగస్త్యుని యొక్క సముద్ర స్తంభన కథ. ఆ కాలంలో దండకారణ్యంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు, ఒకటి పేరు ఎల్వలుడు, మరొకటి పేరు వాతాపి. ఈ వాతాపి ఎల్వలుడు అనే ఇద్దరు అన్నదమ్ములు. ఇందులో ఎల్వలుడికి ఒక గొప్ప శక్తి ఉంది, అదేమిటి, తన తమ్ముడిని వాతాపిని మేకపోతు కింద మార్చేసేవాడ. ఆ రోజుల్లో మునులకు ఒక నియమం ఉన్నది. ఆ రోజుల్లో కృతయుగంలో మునులు నియమం ఏమిటో తెలుసుకో మీకు, ఎవరైనా ఇంటికి పిలిచి అన్నం పెడతామంటే వాడు ఏం పెట్టినా తినాలి, విషం పెట్టినా తినాలి అని ఒక నియమం పెట్టుకున్నారు ఋషులు. నేను మైసూరు పాకమే తింటాను, నేను ఆవకాయ తింటాను, మళ్ళీ బెల్ల ఆవకాయ తినను, ఇలాంటి నియమాలు లేవు ఆ రోజులు. అవతలలో పెట్టాడంటే గడ్డైనా తినాలి, దిక్కుమాలిన అసహ్యకరమైన బెల్లపావకైనా తినవలసిందే. ఈ విధంగా మొత్తం మీద ఏం పెడితే తిని వీడు చావాలి తప్ప నేను తినను, నాకు ఇది ఇష్టం, దాని అనిష్టం అనకూడదట, అంత నియమం అండి ఆ రోజుల్లో. విషం తినేవారట పెడితే. అలాంటి నియమములు ఋషులకు ఉన్న రోజుల్లో ఈ ఎల్వలుడు వాతాపి దండకారణ్యంలో మకాం పెట్టి ఋషుల్ని చంపి తినడానికి ఒక టెక్నిక్ వహించారు. ఎల్వలుడు ఏం చేసేవాడు, ఎవరన్నా ఋషీశ్వరుడు అడవిలోంచి పెడతాడంటే, మునీశ్వర మా ఇంటికి రండి, మేక మాంసంతో అన్నం పెడతాను అనేవాట. వీడు పిలిస్తే కాదనకూడదు కనుక ఆ ఋషి వచ్చేవాడు. వీడు బ్రహ్మని తపస్సు చేసి మెప్పించి నా తమ్ముడిని మేకపోతుగా మారుస్తాను, వాడిని చంపి ఇతరులకు పెడతాను, తర్వాత నేను మంత్రం చదివి వాడిని పిలవగానే వాడు బతికేటట్టు వరం ఇమ్మంటే బ్రహ్మలా వరం ఇచ్చాడు. అందుకని ఏం చేసేవాడు వాడు, ఇలాంటి రామకృష్ణ గారును శ్రీనివాస లాంటి వాడిని పిలవడం, రెండు భోజనానికి అంటే వాడు వచ్చి కూర్చునేవారు. తమ్ముడిని వాతాపిని మేక కింద మార్చేవాట. ఆ మేకని వండి వాయించి గరగరగా మసాలాలు గిసాలాలు వేసి శుభ్రంగా విస్తట్లో వేసి వాళ్ళకి పెట్టేవాడు. వాళ్ళు చచ్చినట్టు తినేవాడు. తిరగని వీడు వాతాపి రా అని మూడు సార్లు పిలిచేవాట మంత్రం చదివి. మూడు సార్లు వాతాపి రా, వాతాపి రా, వాతాపి రా అనగానే ఆ కడుపులో ఉన్నవాడు మేక అయిపోయి బతికేవాడు. మేకపోతుగా మారి బతికిన వాడు తన కొమ్ములతో ఆ కడుపుని చీల్చి ఆ ఋషి కడుపుని బయటకు వచ్చేసేవాడు. దాంతో ఋషి చచ్చిపోయేవాడు. ఈ చచ్చిన వాడి శవాన్ని వీళ్ళిద్దరూ మళ్ళీ వండుకు తినేవారు. ఇలా రోజు మునుల్ని ఎంతోమందిని తిన్నారట వాడు. దాంతో దండకారణ్యంలో ఈ దుర్మార్గులున్న ఆశ్రమం వైపు నుంచి ప్రయాణం చేయడం మానేశారు జనాలు. ఎవరన్నా తెలియకొస్తే వాళ్ళు చచ్చేవారట. దాంతో ఒక రోజున మునులంతా అగస్త్యుని దగ్గరకు వచ్చారు. అగస్త్య మహర్షి, దండకారణ్యంలోకి ప్రయాణం చేయాలంటే భయం వేస్తోంది మాకు, పరమ దుర్మార్గులు ఎల్వలుడు వాతాపి అక్కడ మకాం పెట్టి ఋషుల్ని చంపుకు తింటున్నారు, మేమేమో వాడు పిలిస్తే ఏం పెడితే తినాలనే నియమం కలిగిన వాళ్ళం, ఆ దుర్మార్గులను సంహరించి మా మునులను రక్షించు అని మునులంతా అగస్త్యుని ప్రార్థించారు. అప్పుడు అగస్త్యుడు, ఓ సిద్ధేనా, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, ఇక నాకు చెప్పారుగా, నా చెవులో వేశారుగా, మునీశ్వరుల్ని వేద పండితుల్ని రక్షించే బాధ్యత నాది అని వెంటనే ఏం చేసేటీనా కావాలని ఎల్వలుడు వాతాపి ఉన్న ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరి గురించి తెలిసి ఆ అడవి గుండా ప్రయాణం చేసేవాళ్ళు తగ్గిపోయారట. దాదాపు 3 నెలలుగా మనుషుల మాంసం దొరకట్లేదు వాళ్ళకి. ఎంతసేపు జంకల్ని మేకల్ని వాటినే తింటున్నారు. ఇవన్నీ మాంసములున్నా మంచి రుచి కలిగిన నరమాంసం లేకపోతే ఎలాగని పక్కవాళ్ళు కొంచెం చిక్కిపోతారట. అదేమిటో తెలియదు కానండి, తెలుగు వాళ్ళకేమో ఎన్నున్న ఆవకాయ గోంగూర ఉంటే కానీ వాడు అన్నం తినలేడు. మీరు ఎన్ని వెయ్యండి, గోంగూర ఉందా ఆవకాయ ఉందా అంటాడు. అంటే మళ్ళీ ఆవకాయ బెల్లపు ఆవకాయ కాదు కాబట్టి చెప్పొచ్చు, ఏంటంటే చక్కని పచ్చడి ఉండాలి. అలాగే పరమ పూజ్యులైనటువంటి ఈ రాక్షసులు, ఏది నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులకి ఎన్ని మాంసములున్నా సరైన మాంసం నరమాంసం అట. నరమాంసంలో రసం ఉంటుందిట, తక్కిన మాంసాల్లో రసం ఉండదు. అందుకే నేరసము అంటే నిర్ రసము, అందులో రుచి ఉండదని వాడు ఉద్దేశం. నేరస మాంసాలు ఎన్ని తింటేనే ఒక్క నరమాంసం లేక అని బాధ పడుతున్నారట వాడు. ఆ సమయంలో అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు రావడం కూడా అప్పుడప్పుడు కావాలని ఏం చేస్తాడు, పెద్ద పొట్టతో పొట్టిగా ఇలా చేతులు ఒప్పుకుంటూ వచ్చాడట. దట్టంగా ఉన్నాడు, అసలు వీడి శరీరం అంతా మాంసం పోగులో ఉంది, ఏం పొట్ట, అసలు ఆ పొట్ట మాంసమే చాలు మనకి. ఇంకా లోపల కుడి ఎడవల్లో ఎక్కుడుతూ ప్లేహం అని ఇంత మాంసం ముద్దలు ఉంటాయి, అందులో వీడి కిడ్నీలు కూడా వెనకాలకు వచ్చి ఇంత సిడ్నీ దాకా వెళ్ళబడుతుంది. అమ్మో వీడు మంచి బలంగా ఉన్నాడు, వీడిని వండుకు తింటే మనకి ఆకలి తీరుతుంది, వీడి శరీరం బాగుంది అనుకున్నాడు ఆయన. అనుకుని యల్వలుడు, అగస్త్య మహర్షి భోజనం పెడతాను రండి, అది కూడా మామూలు భోజనం కాదు మేక మాంసంతో భోజనం అన్నట్ట. ఓ అదే దానికి వస్తున్నారా, నేను ఈ మధ్యకాలంలో మేక మాంసం తిని నేను కూడా చాలా కాలం అయ్యింది, మేక మాంసంతో భోజనం పెడతావు అని నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా అన్నట్టు. మేక మాంసం భోజనం అంటే ఆయన తిన్నట్టుంది దానికి, ఆయన ఎప్పుడు ఏం తింటా అసలు. అయినా మేక మాంసంతో అన్నం పెడతానంటావుగా, పలావు చేసి పెడతానంటావుగా, నాకు భలే ఇష్టం పెట్టు వస్తున్నాను అన్నట్ట. ఆ అమ్మాయి వీడు వల్లో పడ్డాడు రాని అనుకుని లోపలికి పిలిచాడు. ఆశ్రమంలో జింక చర్మం వేసి కూర్చోబెట్టాడు, పెద్ద విస్తరా కోటు వేశాడు, ఇక్కడ కూర్చోండి, నిమిషంలో మేక మాంసం వండి వేడివేడిగా పట్టుకొస్తాను, గరం గరం మేక మాంసం అని లోపలికి వెళ్ళి వాతాపి అనే తన సోదరుణ్ణి మేకపోతుగా మార్చి వాడిని వధించి మంచి మూకుడు రెడీ చేసి ఉంచేట్లండి. ఉల్లిపాయలు గిల్లిపాయలు అవి వేసి అందులో నూనె పోసి బాగా వేయించేసి మాంసాన్ని ఎంత మాంసము పట్టుకొచ్చాడు. అంతా పట్టుకొచ్చావా అన్నట్ట అగస్త్యుడు. అంతా పట్టుకొచ్చారంటే ఏం పట్టుకొచ్చావు, తలకాయ ఎక్కడెట్టే పెట్టావు చూడు అన్నట్ట, నాకు తల అంటే ఇష్టం అన్నట్ట. ఓహో తలకాయ కూడా చూసావా, ఉదరితో పాల్గొనారుకుని మళ్ళీ తలకాయని కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ తలకాయని కూడా వండి పట్టుకొచ్చాట. కొమ్ములు మిగిలాయి అన్నట్టు ఏమండి, తలకాయని తోకని అన్నింటినీ వండారు కానీ కొమ్ములు నేను తింటానండి అంటే కొమ్ములైనా తింటారు పట్టరా అన్నట్ట. ఆయన మళ్ళీ కొమ్ములు కూడా వండడం కుదరదండి అన్నట్ట, వండపోయినా పర్వాలేదు ఇస్తట్లో వేసే అన్నాడు. ఆయన మేక కొమ్ములు తినలేరు కదా, ఏం తినేవాళ్ళు అంటే నాకు తెలియదు కానీ తినలేరని పెద్దలు అంటారు. తల శరీరము తోక అన్నింటితో పాటు కొమ్ములు కూడా వెయ్యన్నట్ట, కొమ్ములు కాలి గిట్టలు కూడా వెయ్యంటే అన్ని వేసాడు మొత్తం పట్టుకు తిరిగి వేసి ఇస్తట్లో తినండి అన్నట్ట. అన్ని వేసావా అని వండింటిదగ్గర చూసి, ఆ వేసావు, ఒక్క వెంట్రుకు కూడా కింద మిగలకుండా అన్ని ఇస్తట్లో వేసినట్టున్నావు, ఇక చూసుకో అని ఈయన చేతిలోకి నీళ్ళు తీసుకుని ఆ పోసిన పట్టాడు. ఆ పహ అంటే నీరు అశనముగా తీసుకోవడాన్ని ఆహారంగా తీసుకోవడాన్ని ఆపోశనము అంటారు. ఎప్పుడు భోజనం చేసే ముందు ఏం చేయాలి, చేతిలో కాసి నీళ్లు తీసుకుని మంత్రపూర్వకంగా గాయత్రి మంత్రపూర్వకంగా విస్తర చుట్టూ తిప్పి అప్పుడు ఆ నీళ్లు ముందు తాగాలి. దానికి ఆపహ అశనము ఆపోశనము అంటే నీటిని ఆహారముగా మంత్రముతో పాటు తీసుకుంటాం. ఆపోసనం తప్ప ఉపాసన కాదు కర్మ. ఔపాసన వేస్తామండి, ఔపోసన వేస్తామండి అని ఈ విధంగా బండభూతులు రోజు రోజుకి చెబుతూ ఉంటే బాత్ బాత్మే బూత్తుహై అని విసిగిపోతున్నాం. కానీ ఆపోసన మరి ఈ ఆపోసన పట్టేట పట్టి ముందు గిట్టలు తినేసాడు. ఆయన గిట్టలు నోట్లో వేసుకుని మింగేశాడు, వాడికి మతిపోయింది. కాలి గిట్టలు కూడా తినేస్తున్నాడు విజయవాడ బాబు అనుకున్నట్ట. ఇది పొట్ట గిట్టలు తినేటటువంటి చెత్త పొట్ట అనుకుంటూ ఉండగా కొమ్ములు కూడా మింగేశాడు. ఆయన జంతికలు తిన్నట్టుగా తినేశాడు. ఆయన ఏమంటే రుద్రుడైన రుద్రాంశ స్వరూపుడు, ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నింటినీ నోట్లోకి లాక్కునే రుద్రుణ్ణి ఉపాసించిన మహాత్ముడు. అందుకనే ఆ అన్నాడు, లోపలికి గిట్టలు వెళ్ళిపోయాయి కొమ్ములు వెళ్ళిపోయాయి, ఆ కొమ్ములు కూడా మళ్ళీ కావాలని మంచి జంతికలు కరకరలాడే జంతికలు కర్ర నవిలినట్టుగా నవిలి మరీ చూస్తూ ఉండగా చర్మం వెంట్రుకలు మాంసం మొత్తం మింగేశాడు, విస్తరితో సహితంగా తినేశాడు. ఇంకా ఉత్తరాపోసన పట్టడానికి ఉత్తరాకు కూడా లేదు. అంతా మింగి ఇంకేమన్నా మిగిల్చావంటే ఇంకేం మిగిల్చానంటే నా మొహం మిగల్చడానికి ఉంది నేను మిగిలే అన్నట్ట. నీకు ఇంకా టైం ఉంది లేదు అందుకే అడిగాను, ఇంకేమన్నా మిగిల్చావంటే లేదన్నట్ట. లేవచ్చునా అంటే లేదు గారు, ఒక క్షణం ఆగండి, మరి నేను మీకు తాంబూలం ఇవ్వద్దు అని ఇలోలాసురుడు ఏం చేశాడు, మృత్యుంజయ మహామంత్రం వాడికి ఉన్నది ఆ మంత్రం చే చదివి వాతాపి రా అన్నాడు. మూడు సార్లు అలా వాడు పిలిస్తే ఆ లోపల ఉన్నవాడు బతికి కొమ్ములతో ఆ మునీశ్వరుడు పొట్ట చీల్చి బయటికి రావాలి. అందుకే వాడు వాతాపి రానగానే ఈయన ఇలా బొజ్జని ఉరుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అనగానే వాతాపి లోపల అయిపోయాడు, జీర్ణం అయిపోయాడు. ఈయనకి మతిపోయింది, మళ్ళీ వాతాపి రా అన్నాడు. ఈయన మళ్ళీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈయన మళ్ళీ వాతాపి రా అన్నాడు. ఈయన మళ్ళీ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అప్పటి నుంచి మనకి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేది పుట్టుకొచ్చింది. ఆ వాతాపి అనేవాడి కడుపులో వేసుకుని గిట్టంతో సైతంగా కొమ్ములతో సైతంగా తిని జీర్ణించుకున్నట్టు ఆయన. మనకి ఎప్పుడైనా కడుపు రేపు వస్తే కొన్ని తింటే పడకపోతే కొన్ని దిక్కుమాల కొంపలోకి వెళ్ళేప్పుడు కొన్ని పడవ మనకి, అటువంటిప్పుడు ఈ పొట్ట రాత్రి నిమరుకొని జీర్ణం జీర్ణం వాతావరణ జీర్ణం అనుకుంటే ఏదైనా జీర్ణం అయిపోతుంది. అంత గొప్ప మంత్రం అది. ఇలా జీర్ణం జీర్ణం వాతావరణ జీర్ణం అనగానే ఎప్పటికీ కడుపులోంచి ఈ రాక్షసుడు బయటికి రావడం లేదు వాతాపి. దాంతో వీడికి మతిపోయింది, ఏం చేసావో అన్నట్ట. ఇంకేం చేయడం ఏంటి, నీ తమ్ముడు హాయిగా లోపల జీర్ణం అయ్యాడు, ఈ జీవితంలో వాడు నీకు కనబడ్డ అన్నట్ట. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయి హుమ్మది రాక్షస రూపం ధరించి మృంగడానికి మీదకొచ్చాడు ఎల్వలుడి మీదకి. ఈ ఎల్వలుడు అగస్త్యుడు మింగడానికి రాక్షస రూపంతో వస్తూ ఉంటే, రే నీ తమ్ముడు తెచ్చాడు, ఇంకా నీకు చింత తెచ్చినా పులుపు చావలేదు, నా మీదకి వస్తావట్రా అని కమండలంలో నీడు వాడి మీద చల్లగానే ధామరే శబ్దంతో కొప్పుకొలిపోయాడు. కొద్ది పిస తేడాలో భారతంలో మాత్రం వాడి దగ్గర యజ్ఞానికి కావలసిన దక్షిణ పుచ్చుకుని వాడిని మాత్రం క్షమించాడని ఉంటుంది. కొన్ని పురాణాల్లో వాణ్ణి కూడా చంపాడని ఉంటుంది. ఏదైనా పెద్ద ఇబ్బంది లేదు అండి, మొత్తం మీద వాడిని కూడా సంహరించాడు ఆయన. అప్పటి నుంచి అగస్త్యునికి వాతాపి దమనుడు, ఇల్వలాసుర దమనుడు లేక ఇల్వలాసుర మంత్రుడు అని పేరు వచ్చింది. అందుకే మహానుభావుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో భీమఖండలో ఏమంటాడు, అనంతరం వా తుల్యభాగా నదీతీరంబున సాత్యవతేయుండును ఇల్వలాసుర దమనుండును కొంత తడము ఇష్ట కథా వినోదంబుల పొద్దుపుచ్చిరి అంటాడు. ఆయనకి ఆ విధంగా అప్పటి నుంచి వాతాపి దమనుడు, వాతాపి మర్దనుడు, ఇల్వలాసుర దమనుడు, ఇల్వలాసుర మర్దనుడు అని పేరు వచ్చింది. భయంకర రాక్షస సంహారం చేసి ఋషులు కాపాడాడు ఆయన. ఇలా ఒకటి కాదు, ప్రపంచములకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, మీకు ముందే చెప్పారు కదా, వింధ్యపర్వతం గర్వం అడిచాడు, సముద్రాన్ని స్తంభింపజేసి తాగేశాడు, రాక్షసుల్ని సంహరించాడు, ఇంద్రజ్యుమల మహారాజుని గజేంద్రుణ్ణి చేసి గజరాజుని చేసి ఆయనకి వచ్చిన అహంకారం అణిచి తిరిగి వైకుంఠాన్ని పంపాడు, పరమ పవిత్రమైన హయగ్రీవుణ్ణి హయగ్రీవ రూపంలో ఉన్న శ్రీహరిని సేవించి పంచదశి మహామంత్రం లోకానికి అందించాడు, లలితా సహస్రనామం అందించాడు, శ్రీశైల క్షేత్ర మహిమను అందించాడు, కొల్హాపుర మహాలక్ష్మిని సేవించి లక్ష్మీ కటాక్షం లోకానికి ఇచ్చాడు, వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్న అమ్మవారిని ఉపాసన చేశాడు, భీమేశ్వరుడి దగ్గరకు వచ్చి భీమేశ్వరుణ్ణి పూజించాడు, అలాగే కాకినాడ దగ్గర తూర్పు దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఉంది కదా, ఈ కాకినాడ దగ్గర గోదావరి ఒక పాయి అయి తుల్య భాగ అనే పేరుతో వెడుతుంది. సప్తగోదావరిలో ఒక పాయ వెడుతుంది. ఆ గోదావరి పాయ పక్కన సంపరా అని ఒక ఊరు ఉంటుంది. తూర్పుగోదావరి కాకినాడకి ఇంచుమించుకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో సంపర. ఈ సంపర దగ్గరే అగస్త్యుడు దాదాపు 10 సంవత్సరములుండి అక్కడ ఈశ్వరుణ్ణి పూజించాడు. అక్కడ ఉన్న ఈశ్వరుడి పేరు ఈక్షణముక్తేశ్వరుడు. ఈక్షణం అంటే చూపు, చూపులతో ఆయన చూస్తే చాలు మనకు ముక్తి వస్తుంది అని ఒక అర్థం. ఆయనని మనం చూస్తే మనకు ముక్తిస్తాడు కాబట్టి కూడా ఈక్షణముక్తేశ్వరుడు. అది గోదావరి తీరంలో ఉంటుంది. అక్కడే వ్యాసుడు మహాత్ముడు అగస్త్యుడు సంభాషించుకుని కాశీ గురించి చెప్పుకున్నారు. వీలుంటే ఈక్షణముక్తేశ్వరుడి చరిత్రాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు కొట్టండి వస్తుంది. అక్కడ కూడా పురాణం చెప్పి ఆ ఈక్షణముక్తేశ్వరుడి గురించి కొంత తెలియజేశాను. చాలా గొప్ప క్షేత్రం. ఈ ఈక్షణముక్తేశ్వరుడు పరమ మహిమ కలిగిన వాడని, ఈ జన్మలో చూపులతో మోక్షం ఇస్తాడని లోకానికి చాటాడు. క్షేత్రముల మహిమలని ఆయనే చాటాడు. ఈ సంపర దగ్గర కొంతకాలం ఉన్నాడు, అలాగే కుమారస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి వలకి వెళ్ళాడు, అలాగే పళని అనే ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఇది కాకుండా మనకి దక్షిణంలో కాంచీపురానికి వెళ్ళాడు, కామాక్షీదేవిని సేవించాడు, తంజావూరు వెళ్ళాడు, శ్రీరంగం వెళ్ళాడు, ఇలా చాలా చోట్లకి యావత్ ప్రపంచం తిరిగాడు ఆయన. క్షేత్రముల మహిమలను లోకానికి మొట్టమొదటి అందించిన వాళ్ళలో అగ్రగామి అగస్త్యుడు. అంత పూర్వం ఏదో పెద్ద పెద్ద మహాక్షేత్రాలు లేకపోతే పురాణ కథలే చెప్పేవారు కానీ ప్రతి క్షేత్రం చిన్న చిత్తగాని తేడా లేకుండా క్షేత్రములన్నింటినీ వెళ్ళి తీసుకొచ్చాడు. ఎంతెందుకు, ఇష్టకామేశ్వరి అని ఒక అమ్మవారు ఉంది శ్రీశైలంలో. శ్రీశైలం దగ్గర అడవుల్లోంచి వెళితే శిఖర దర్శనం దగ్గరకి కొంచెం దగ్గరలో అడవిలోకి వెళితే అక్కడ అమ్మవారు కామేశ్వరి అనే పేరుతో ఉంటుంది. ఈశ్వరి అంటే అధిష్టాన దేవత, కామేశ్వరి కోరికలకు అధిష్టాన దేవత, కోరికలు తీర్చే తల్లి. మళ్ళీ ఆ కోరికలు కూడా ఇష్ట కామేశ్వరి, మనకి ఇష్టమైన కోరికలే తీర్చే తల్లి. ఆ తల్లిని మొట్టమొదట దర్శనం చేసుకుని అక్కడ ప్రార్థన చేసిన వాడు అగస్త్యుడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ తల్లి మరుగులు పడిపోతే మళ్ళీ బయటికి తీసుకొచ్చిన వాడు శంకరాచార్యుడు. శంకరాచార్యుల వారు అక్కడ తపస్సు చేసి ఆ తల్లి దర్శనం చేసి ఆవిడ మీద స్తోత్రాలు రాయకపోతే మనకి తెలియదు ఆ విషయం. ఇలా ఎన్నో రకాల క్షేత్రములను అందించిన మహానుభావుడు అగస్త్యుడు. ఆ అగస్త్యుడిని రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోండి. అగస్త్యుడిని రాత్రిపూట తలుచుకుని పడుకుంటే దుస్వప్నములు రావు, యమ భయం ఉండదు, అపమృత్యు భయం ఉండదు. పూర్వం వాహనాలు కొత్తగా కొనుక్కుని దాన్ని పూజించేటప్పుడు అగస్త్యుడిని తలుచుకుని చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు వాహనం ఎక్కేవారు. అలా వాహనం ఎక్కితే అగస్త్యుడిని తలుచుకుని యాక్సిడెంట్ అవ్వదట. మీరు ఎప్పుడైనా ఇంట్లోకి ప్రయాణం అయ్యేటప్పుడు అగస్త్యుడిని ముమ్మారు తలుచుకుని అగస్త్యం నమామి అగస్త్యం నమామి అగస్త్యం నమామి అని కారు ఎక్కి ప్రయాణం చేస్తే కారుకి యాక్సిడెంట్ జరగదు కాక జరగదు. నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను, కేవలం ఇది పురాణ వాక్యం కాదు, అది నిజం కూడా. ఆయన దక్షిణ దిక్కులే నిలబడి రాత్రిపూట యమభయం మృత్యుభయం లేకుండా కాపాడతాడు. ఆ మహాత్ముడి యొక్క కటాక్షం మీ మీద ఉండేగాక ఆయన మంగళాశాసనం చేస్తూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ఋషీశ్వరుడు యొక్క చరిత్రతో మనం కలుసుకుందాం.